తేజస్ అంటే ప్రతిభ, సామర్థ్యం, తెలివి, ప్రకాశం, తేజస్సు. భగవంతుడు చెబుతున్నాడు ఇవన్నీ దైవీ సంపద లక్షణాలని చెప్తున్నాడు. ఏ చెడ్డ గుణాలు ఎంచుకుండకూడదు, మంచి గుణాలు ఎంచుకుండాలి. అంటే మంచి గుణాలున్న వ్యక్తి బంధం నుంచి విడిపడతాడు, చెడ్డ గుణాలు అనే వ్యక్తి బంధంలో ఆ రోజుకి ఆ రోజు ఆధ్యాత్మిక కార్యం బంధంలో పడిపోతాడు. సద్గుణాలే సంపద, మన రూపాయలు సంపద కాదు, సద్గుణాలే సంపద. మన శరీరం పడిపోయినప్పుడు మన దగ్గర ఉన్న రూపాయలు మన శవాన్ని గడపడానికి కూడా కారణం. మన దగ్గర చాలా రూపాయలు ఉన్నాయనుకుని మన పెట్టిన రూపాయలు అవి మన కష్టపడి సంపాదించి ఈ పెట్టిలో పడేశాడు, వీడు వెళ్ళిపోతున్నాడు గడప దాకా కూడా రాదు. గుణాలు ఏం చేస్తాయంటే మనసులో మన ప్రాణం పోయినప్పుడు కూడా మనసులో అణిగిపోయి ఉంటాయి. మీ శరీరం పడిపోయినా, మీ ఉపాధులు పడిపోయినా, మీ ఇంద్రియాలు పడిపోయినా, ఎన్ని పడిపోయినప్పటికీ మీ మనసులో సంపద నిజమైన ఆస్తి మంచి గుణాలే. ఏమంటే మనసులో నిద్రాణం అయ్యి వాళ్ళు కొత్త శరీరం వచ్చినప్పుడు కూడా ఇంకోవడం రూపాయలు రావు గుణాలే, అంటే నిజమైన సంపద. మీరు కష్టపడి మంచి గుణాన్ని సంపాదించుకున్నారు అనుకోండి, అనుకోని మాట వస్తుంది, ఆ మంచి గుణం మీకు కూడా వస్తూ ఉంటుంది. మీకు ప్రయాణం చేసుకుంటుంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మనం గొడుగు ఏ విధంగా అయితే రక్షణ, వర్షం చూస్తుంటే మన గొడుగు ఏ విధంగా అయితే రక్షణ, మీ మంచి గుణాలే మీకు రక్షణగా ఉండి జన్మ జన్మలకి చూడవచ్చు. మీరు చావు గురించి ఏం ఆలోచించండి, చావు అనేది చాలా స్వల్ప విషయం, అల్ప విషయం. మీరు ఆలోచించవలసింది అహంకారం గురించి ఆలోచించండి, మీ మనస్సు గురించి ఆలోచించండి. చావు గురించి మీరు ఆలోచించి ఒక సెకండ్ కూడా మీరు టైం వేస్ట్ చేయండి. ఇది చావు వల్ల ఇలాగ ఉంటామని, చావు అంటే ఏం లేదు ఇలాగ ఉంటాం. ఈ బాగా గుర్తుపెట్టుకోండి, మన గుణాలు ఏం మారవు చదువు వల్ల, మన అహంకారం మారదు, మన మనస్సు మారదు, మన ఇంద్రియాలు కూడా మారవు. మనం మనలాగా ఉంటాం, మన అహంకారం మనలాగా ఉంటుంది, ఈ శరీరం పడిపోతుంది, కొత్త శరీరం వచ్చి దీనికి ఏలాడతాం. మరణం అంటే ఏం లేదు, అహంకారం అహంకారం లాగా ఉంటుంది, ఈ శరీరం పడిపోతుంది, దానికి కొత్త శరీరం ఏర్పడుతుంది. దేనికి ఏర్పడుతుంది అహంకారాన్ని? కొత్త శరీరం. ఆత్మకి శరీరం అక్కర్లేదు, అహంకారానికి శరీరం కావాలి. అంచేత అహంకారం ఉంది కాలం జన్మలు వస్తుంది. ఇది తీసి ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే అంత తక్కువ సాధనతో మీకు ఫలితం. ఉదాహరణ ఒకటి చెబుతాను, మీ గాఢ నిద్రలో మనం ఉండగారు కాశీ వెళ్ళినట్టు, లేదా అరుణాచల్ వెళ్ళినట్టు, మద్రాసు వెళ్ళినట్టు మీకు కళ వచ్చింది అనుకోండి. నిజంగా మీరు కాశీ వెళ్ళారు కదండి, మీకు కాశీ వెళ్ళినట్టు కళ వచ్చింది. మీరు నిజంగా కాశీ వెళ్ళారా? మీ మనసులో కనిపిస్తాను కాశీ, మీరు కాశీ వెళ్ళలేదు, మీ శరీరం మనసు మీద ఉంది. కళలు మీరు తక్కువ జాగ్రత్త వ్యవస్థ కంటే స్వప్ననే నిజానికి దగ్గరగా ఉంది. కొంతమంది సైంటిస్టులు కూడా వాళ్ళకి వచ్చిన కళను బట్టి కొత్త విషయాలు కనిపెట్టారు. కొంతమంది రైటర్స్ కూడా వాళ్ళ కళను బట్టి తీసుకుని గొప్ప గ్రేట్ వర్క్స్ చేసి. మీకు జాగ్రత్త అవస్థ కంటే, వేకింగ్ స్టేట్ కంటే, డ్రీమింగ్ స్టేట్ సత్యానికి దగ్గరగా ఉంది. ఒకసారి స్వప్న అవస్థలు వచ్చి స్పష్టంగా తెలుస్తుంటే అవి జరుగుతూ ఉంటాయి. మన స్వరూపం జాగ్రత్త అవస్థల కంటే స్వప్న అవస్థలను స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. అదే మీ అహంకారానికి కూడా అది అలాగే ఉంటుంది. దానికి కొత్త చర్యలు వస్తాయి, కొత్త లోకాలు వస్తూ ఉంటాయి, కొత్త దేశాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ కొత్త అత్తగారులు, కొత్త మామగారులు, మళ్ళీ కొత్త కొత్త అన్ని కొత్త సంవత్సరాలు, కొత్త కుటుంబాలు అన్నీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఆ మనసు మీద ఉన్నారు, మీ మనసుకి కాశీ కనిపించిన స్వప్నలు అది మీ కొత్త దేశాలు, ఈ కొత్త లోకాలు, ఈ కొత్త సంవత్సరాలు, ఈ కొత్త రాగ దేశాలు, ఈ టెక్నాలజీ, ఈ సైన్స్, ఇవన్నీ కూడా ఈ అహంకారానికి, ఈ అహంకారం అనేది కనిపిస్తుంది. ఇది రాలిపోయే వరకు ఈ సంసారాలు వస్తుంటాయి, ఈ లోకాలు వస్తుంది. ఈ శరీరం ఇది ఇక్కడ జిమ్మీగా కనిపించవచ్చు, ఇంకా మీ అహంకారం కొత్త శరీరం వస్తున్నది న్యూఢిల్లీగా కనిపించవచ్చు, ఇంకో శరీరం వస్తుందనుకోండి అది రష్యాలో కనిపించవచ్చు. దేశం మారొచ్చు, కాలమాన పరిస్థితి మారొచ్చు, కానీ అహంకారం మారదు. అది మారితేనే కానీ జ్ఞానం కలగదు, అది తీసి. అంటే మరణం వల్ల ఏం మారుతుంది? మనకు అహంకారం మారటం లేదు, గుణాలు మారటం లేదు, మనసు మారటం లేదు. ఇప్పుడే మార్చుకోవాలి. మరణం రాకముందే మరణించాలి, మరణం రాకముందే మరణించాలి, వాడి జ్ఞానం అవుతుంది. ఇంకేట మరణం వల్ల శరీరం మారుతుంది కానీ గుణాలు మారవు, అహంకారం మారదు. శరీరం మారుతుంది, ఆ శరీరం పడిపోయిన తర్వాత దానికి కొత్త శరీరం వచ్చి అటాచ్ అవుతుంది. దీనికి అహంకారం అది యాజిటీగానే ఉంటుంది. అంటే చావు గురించి ఆలోచించడం ఏంటి? చావు గురించి భయపడాల్సిన పని లేదు. ఎవరు మీరు సక్సెస్ అయినట్టంటే మనస్సు ఎంత స్వాధీనంలోకి వస్తున్నాడు మనకి, ఎంత మనం నిగ్రహించుకోగలుగుతాం, ఎంత మన అహంకారం మన కంట్రోల్లో ఉంటుంది, ఈ మరణం వచ్చే లోపల దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. బ్యాలెన్స్ షీట్ మీరు జాగ్రత్తగా చేసుకుని చూస్తుంటే సరిగ్గా మరణం వచ్చే టైంకి మీరు పెర్ఫెక్ట్గా మీ మైండ్ మీరు కంట్రోల్ తెచ్చుకుంటే, మీ మనసును మీరు స్వాధీనంలో తెచ్చుకుంటే మీరు సక్సెస్ అవుతారు. తర్వాత ఇంకెవరు మీరు సహాయం చేయండి. దేహం పడిపోకముందే ఈ అహంకారం మన స్వాధీనంలోకి రావాలి, మన మనస్సు, మన ఇంద్రియాలు మన స్వాధీనంలోకి రావాలి. ఏది దేహం పడిపోకముందే దానికి ప్రిపేర్ అయ్యేవారు మనం. సర్వసాధారణంగా ఇది చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ఆచరణ కష్టం. మాటలు చెప్పుకోవడానికి తేలిగ్గా ఉంటాయి, ప్రాక్టీస్ వచ్చేవాడికి, ఆచరణ వచ్చేవాడికి చాలా కష్టం. ప్రతిభ అంటే తేజస్సు, ప్రకాశం. ప్రతిభ అంటే భగవంతుడు ఏ దృష్టి ఆలోచించే అంటే, మీరు ఎదుట మనిషిని మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వాళ్ళని అవమానం చేసినప్పటికీ వాళ్ళలో కనుక ఏం వికారం పుట్టకుండా ఉంటే, ప్రజ్ఞలో ఏమి తేడా లేకుండా ఉంటే వాడి ప్రజ్ఞ. ఏది ప్రజ్ఞ? మీరు ఎవరిని అవమానపరుస్తారు? మీ అవమానానికి వాడు లొంగిపోయి, అంటే వాడికి చిరాకు పట్టడం, కోపం రావటం, వికారం రావటం, అంటే మీ అవకాశం, మీ అవమానానికి వాడు లొంగిపోతున్నాడు. వాడు ప్రజ్ఞావంతుడు ఎలా అవుతాడు? అది భగవంతుడి ఈ లాజిక్ చూడండి. భగవంతుడి ఇక్కడ చూపించింది వండర్ఫుల్ లాజిక్. మీరు చేసే మీకున్న రాగద్వేషాలను బట్టి, మీకున్న ఇష్టాయిష్టాలను బట్టి, మీకున్న కోపతోపాలను బట్టి ఎదుట మనిషిని మీరు అవమానం చేయడానికి ప్రయత్నం చేస్తే, మీరు చేసే అవమానాలకి, మీరు చేసే మాటలకి, మీరు అనే మాటలకి వాడు లొంగిపోతే, ఎవరో ఎంత వ్యక్తి కానీ లొంగిపోతే, వాడు ప్రతిభావంతుడు కాదు, వాడికి ప్రకాశం లేనట్టే, వాడికి తెలియదు లేనట్టే, వాడు ఇంటెలిజెంట్ కానీ కాదు కాదు అంటాడు భగవంతుడు లాజిక్. ఎంత నువ్వు చేసే అవమానానికి వాడు లొంగిపోతుంటాడు, ప్రతిభావంతుడు ఎలా అవుతాడు? నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అది వేరే విషయం. నువ్వు ఏ ఉద్దేశం మీద చేస్తున్నావు, చెత్త ఉద్దేశం మీద చేస్తున్నావు, ఇది మంచి ఉద్దేశం మీద చేస్తున్నావు, నువ్వు ఏ రకంగా వాడికి రియాక్ట్ అవుతున్నావు, సౌరంగా వాడికి, అది వేరే విషయం, అది డిఫరెంట్ క్వశ్చన్. మొత్తం మీరు ఏ ఉద్దేశం మీద చేసినప్పటికీ వాడు మీ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకూడదు. మీరు మాట అన్నాక అంతకుముందు సంతోషం పోతుంది అనుకోండి, వాడు ప్రతిభావంతుడు కాదంటున్నాను. అంటే ఏంటి, మీ ఇన్ఫ్లుయెన్స్కి మీ మాటల ప్రభావానికి అది గురి అయిపోయాడు. మీ మాటల ప్రభావానికి వాడు లొంగిపోయాడు. అంటే వాడుకున్న బలం కంటే మీ మాటల ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మీ మాటల ప్రభావానికి అది పడిపోయాడు. అంటే వాడు ప్రతిభావంతుడు కాదు. ఏం చేస్తారు? దైవ సంపద ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే ఎవరితో వాడు తన అవమానం చేసినప్పటికీ తనల మనసులో వికారం లేకుండా ఉన్నవాడే వాడే ప్రతిభావంతుడు. వాడని విశ్వాసం అక్కడ కలిగిందనుకోండి, మీరు లేడని అంటారనుకోండి, మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద పడకుండా తీసుకున్నవాడే ప్రతిభావంతుడు. మీరు ఏదైనా భయపెట్టారనుకోండి అతని, వాడు ఏ రకమైన చిత్తంలో మార్పు లేకుండా వికారం లేకుండా ఉన్నవాడే ప్రతిభావంతుడు. లేదా మీరు పొగిడారనుకోండి వాడిని, ఎవరిని ప్రతిభావంతుంది? మీరు పొగట్టడం వాడికి ఏదైనా ఉద్దేశం వచ్చిందనుకున్న లోపల వాడు ప్రతిభావంతుడు కానే కాదు. ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఉన్నవాళ్ళు ఏదో కొంతమంది సుఖాలు ఉండొచ్చు, కొంతమంది మంచి పరిస్థితి ఉండొచ్చు, కానీ అది మటుకు నిజం కాదు, అది టెంపరీ. ఆత్మ దర్శనం, పరమాత్మ మనకి దర్శనం ఇచ్చే వరకు అప్పుడు వరకు దుఃఖం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఈ జన్మలో మీకు అలా కట్టుబడిపోయింది వచ్చాం ఆ దుఃఖం, మరి జన్మలో వృద్ధితో సహనంలో తాజుపోవడం పగబెట్టినట్టు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆత్మను తెలుసుకున్న వరకు మర్చిపోతుంది. మానవుడికి పరమాత్మ దర్శనం అయ్యే వరకు, సత్య దర్శనం అయ్యే వరకు వాడిని దుఃఖం ఏదో రూపంలో వెంటాడుతూ ఉంటుంది. కానీ ఆభాస సుఖాలు దుఃఖం లాగా కనిపిస్తుంది. ఈ యంత్రకాలం నిలబడదు. ఈ సంసారం బాగుండొచ్చు, మీరు సంతోషంగా ఉండొచ్చు కొంతమంది, అది మటుకు నిజం కాదు. మరి వెంటనే కొంతకాలం దుఃఖం తిరిగి వచ్చేస్తున్నది నిజం కాదు. కదా పరమాత్మ దర్శనం అయ్యే వరకు వాడు ఎంత వాడైనప్పటికీ, వాడు ఏ పోస్టులో ఉన్నప్పటికీ, వాడికి ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత తెలివి గలవాడైనప్పటికీ, పరమాత్మ దర్శనం అయ్యే వరకు ఏదో రూపంలో వాడి దుఃఖం విడిచిపెట్టదు. ఇది సత్యం దర్శించే వరకు, తన స్వరూపాన్ని వాడు చూసే వరకు వాడి దుఃఖం ప్రతి జన్మలో కూడా వాడిని వెంటాడుతూ ఉంటుంది. ఒక జన్మలో దుఃఖం తక్కువ ఉండొచ్చు, జన్మలో ఎక్కువ ఉండొచ్చు. బాడీ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తాడు ఈశ్వరుడు? ఈ బాడీ హ్యూమన్ బాడీ వచ్చినప్పుడు కూడా ఇది ఎంతవరకు సత్యం వాళ్ళు అంచుమించి వాడుకున్న పుణ్యం పాపం ఇంకా లేదని కదా చోర్లు కొన్ని తీస్తాడు. మన ఇంట్లో పంచారు నాలుగు కప్పులు, నాలుగు చెంచా రాస్తాను, ఇంకా సంసారం లేదు మనకి, ఇంకా ఆ డబ్బాలో తీస్తాం మనకి చెంచాలు, ఇంకా కాఫీ అంతే పెట్టాం కాబట్టి మన పుణ్యపాపాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఓమన బాడీ, ఈ బాడీని సరిపడి పంచదార కాఫీ వేసినట్టు ఈ బాడీని సరిపడి తీసుకొచ్చే పుణ్యపాపాలు ఇందులో వేస్తాడు. ఈ బాడీ తయారైన తర్వాత ఆత్మ ఇందులో ప్రవేశిస్తుంది, అంటే ముందు రాదు. ఇందులో బాడీ తయారవుతుంది, బాడీ తయారైతే వాడు ఎంటర్ అవుతాడు. అది స్టోర్ అంతా ఏమవుతుంది? జ్ఞానం కలిగిన వాడు మటుకు అంత భస్మం అవుతుందని చెప్పాడు. జ్ఞానం కలిగే వరకు ఆ స్టోర్ ఎవడో తీయలేదు. మీకు జన్మ జన్మలకు ఆ స్టోర్లోకి చేస్తూ ఉంటారు, తయారు పెడతా ఉంటారు, స్టోర్లోకి వస్తూ ఉంటుంది. కానీ ఒక జ్ఞానం కలిగితే మటుకు అంతా భస్మం అవుతుంది. భక్తి అంటే సామాన్యం అనుకుంటున్నాను మన అమ్మాయి. మీరు చాలా సీరియస్గా తీసుకునే విషయం, భక్తి అంటే ఏమిటి? మన అమ్మాయి తల్లి తన బిడ్డల పట్ల ప్రొటెక్షన్ ఎలా సూచిస్తూ ఉంటుందో అదేవిధంగా మనకు మన భక్తి కూడా మనకు తల్లి. మన భక్తి మనం అలా రక్షిస్తుంది, మనం రక్షించింది మన భక్తి. అది అదే మన తల్లి. తల్లి ఏ విధంగా అయితే పిల్లలను కాపాడుతుందో అదేవిధంగా మన భక్తి మనల్ని కాపాడుతుంది. ఏం చేసా ఈ కాలం మన పరిస్థితులను చూసి ఈ నైబర్స్ అది నీ బంధువులు నీ స్నేహితులు ప్రభావం రాజకీయ పరిస్థితులు సమాజం యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నీ తేజస్సు పోగొట్టుకోకపోయా అర్జున, పార్టీలు మారుతా ఉండొచ్చు, దేశకాలు మన పరిస్థితులు మారొచ్చు, ఆర్థిక పరిస్థితులు మారొచ్చు, సాంఘిక పరిస్థితులు మారొచ్చు, ఎన్నో పరిస్థితులు బాహ్య ప్రకృతి పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ ప్రకృతి పరిస్థితులు కనుక ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద కనుక చూపిస్తే నువ్వు ప్రతిభావంతులు కానీ కాదు. ఇది ప్రకృతి, ఇది అజ్ఞానం, ఇది అవిద్య, ఇలా వస్తూనే ఉంటుంది. కానీ ఒక యొక్క ప్రభావం నీ మీద పడకుండా చూసుకో, అది నువ్వు అప్పుడు నువ్వు ప్రతిభ. బాహ్య పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల, సంఘంలో వచ్చే పరిణామాల వల్ల నీ ప్రకాశాన్ని కానీ, నీ తేజస్సుని కానీ, నీ తెలివిని కానీ, నీ ప్రజ్ఞని కానీ, నీ మేధస్సుని కానీ ఓడగొట్టుకోకు. నీ ప్రకాశం నువ్వు, నీ తేజస్సుని పోగొట్టుకుంటాను. కానీ నీ చర్మం దీనికి చేయటం కదా. సుకార మంత్రం వాడు తీసిపోయాడు, సుకార మంత్రం వాడు ఇలా ఉనికిపోయాడు ఈ సబ్జెక్ట్ మీద. సుకారం అంటే మహారాష్ట్ర సైన్ సుకారం తను తీసుకెళ్ళడానికి విమానం వచ్చిందండి, అది ఎవరికి ఒక సుకారం చేస్తుందని సాధ్యం. ఆయన శరీరం కట్టట్లేదు, ఆయన శరీరాన్ని దహనం చేయలేదు. ఇది ఏ ఋషికి సాధ్యం కాదు. స్వయంగా వైకుంఠానికి విమానం వచ్చింది తుకారా. తుకారా విమానం కూర్చున్నా భార్యను కూడా తీసుకెళ్దామని భార్య ఎన్నో తయారు, వంచుల్లో పనులు వస్తున్నాను అని వంచుల్లో పనులు వస్తాను ఈ లోపల విమానం ఇచ్చాను. వంచుల్లోకి రాజావిడికి ఆవిడకి యోగ్యత లేదు. ఏమైనా మీ పురాణాలు అమ్మని మీరు ఎవరైనా వచ్చు. ఈ కలియుగంలో జరిగిన సంగతి తుకారం పాండురంగ భక్తుడు, అతనికి రెండు పెళ్ళిళ్ళు, మొదటి భార్యకి సంతానం లేదు. సంతానం లేకపోతే ఈ తల్లిదండ్రులు తుకారం తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఏం సంతానం లేదు సంతానం లేదంటే, ఈ మొదటి భార్య అంగీకారం మీద మొదటి భార్యకి సంతానం లేదు కాబట్టి ఈ తల్లిదండ్రులు పూరు పడలేక మొదటి భార్య యొక్క అంగీకారం మీద రెండో పెళ్లి చేస్తున్నాడు తుకారం. మామూలుగా తర్వాత కాలమాన పరిస్థితిని బట్టి దానికి దరిద్రం వచ్చింది. రెండో పెళ్లి ఉంటారో దరిద్రం వచ్చింది. అసలే ఆర్థిక పరిస్థితి చిక్కులు ఉన్నాడు తుకారము. దానికి తగ్గితే ఆ టైంలో పోనా పరిసర ప్రాంతాల్లో మహారాష్ట్ర కరువు వచ్చింది. కరువు వచ్చి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టలే పెట్టుకున్నాడు తుకారాం. మొదటి భార్య పాపం తుకారాం చెప్తాడు, రామా రామా లేక రంగా పాండురంగా పాండురంగా అయితే కృష్ణ కృష్ణ అని చచ్చిపోయేది ఒకటి అన్నం 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 అంటే చచ్చిపోయింది. తుకారం ఒక అబంధంలో చేశాను అన్నం అన్నం అంటే ఆకలి భరించలేక చచ్చిపోయింది. ఎన్ని లంకడాలను చేస్తుంది పిండి పెట్టలేదు పోయి తుకారం. అన్నం అన్నం రామ రామ నూటెంట రాలగట్టినప్పుడు కృష్ణ కృష్ణ నూటెంట రాలగట్టింది. అన్నం 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 అన్న అన్నాన్ని స్మరిస్తూ మరణించింది అక్కడ తుకారం. ఇది నా జీవితంలో చెలుపు చేసేసినాను. చివరి రోజులు ఆడి ప్రతిదంతా కొండ తీసేసినాను ఆడుకోపా. అయ్యో అన్నం కూడా పెట్టలేకుండా ఒక అభంగంలో అతను విడిపిస్తాడంట. అంటే ఏమైందండి, అతను తుకారం అంటారో వాళ్ళు కూడా కుండ తీసేసింది. తుకారం లాంటి మహాభక్తిని కూడా లొండ తీసేసిన పరిస్థితులు ప్రభావం అవుతుంది. అంటే అటువంటి ప్రభావం వచ్చినప్పుడు కూడా, అటువంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు కూడా నీ ప్రజ్ఞను పోగొట్టుకోకు, నీ ప్రకాశాన్ని పోగొట్టుకోకు, నీ తేజస్సును పోగొట్టుకు. అప్పుడే నువ్వు ప్రజ్ఞ వంచు, అప్పుడు నీకు తేజస్సున్నట్టు అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. తుకారం రెండో భార్య, తుకారం మొదటి భార్య తుకారాన్ని తిట్టేశాడు. తుకారం రెండో భార్యకి తుకారం మీద కోపం వస్తే కృష్ణుడిని తిట్టింది. కోపం ఏమో తుకారం మీద చెట్లు ఎవరినండి, కృష్ణుడి చెట్టు వేశారు. అది కాళ్ళు ముదిరితే కృష్ణుడు వేసి చూశాడు చెట్టు పడలే. కానీ అప్పుడు కృష్ణుడు అని తెలియదు అనుకుంది. కాళ్ళు ముదిరితే కృష్ణుడు తెలుసండి ఆ చెట్లు పడలేక కృష్ణుడు స్వయం వచ్చి ముందు తీశాడు. తుకారం రెండో భార్య ఆవిడ భక్తురాల, కృష్ణుడు భక్తురాల కాదు, కానీ ముందు తీశాడు. ఈ భక్తుడు దిగలేదు, ఆవిడ తీశాడు ముందు. పరిస్థితులు ప్రభావం చూడాలి. కష్టాలని భద్రాల రాముడు అయితే రాముడు ఏమో నవాబు గారికి కనిపించాడు. అంటే మహాత్ములు కూడా దీనికి లొంగిపోతారు పరిస్థితుల ప్రభావానికి. మహాత్మ తుకారం లాంటి వాడికి ఆ సంఘటన చెల్లించిపోయాడు. చాలాకాలం తనకు ఆ స్మృతిలో ఉండిపోయి అభంగం రాశాడు దాని మీద. అటువంటి మహాత్ములకి చెల్లింపు చేస్తుందయ్యా, అంటే నీ పరిస్థితుల ప్రభావానికి లొంగకు. లొంగితే నీ తేజస్సు పోతుంది, నీ ప్రకాశం పోతుంది, నీ చైతన్యం పోతుంది, నీ జడవస్తు అయిపోతావు. జీవించి ఉండగానే నీ ప్రకాశం ఎప్పుడైతే పోయిందో, నీలోని వైటాలిటీ ఎప్పుడైతే పోయిందో, అప్పుడు నువ్వు జీవించి ఉండగానే చచ్చిపోయిన వాడితో సమానం అయిపోతావు. అంటే నీ తేజస్సును పోగొట్టుకోకు, నీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోదన్నాడు భగవంతుడు వాసుదేవ. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కావద్దంట. ఆ మాటల యొక్క ప్రభావం నీ మీద పెట్టుకోవచ్చు, ఆ పరిస్థితి యొక్క ప్రభావం నీ మనసు మీద సడన్ ఇవ్వండి. తేజ ప్రకాశం నా ప్రతిభ, అది నువ్వు కాపాడుకోవాలి. అంటే పరిస్థితులకు మనం లొంగకుండా తీసుకోవాలి. అంటే సమాజంలో నిన్ను ఎవరైనా అగౌరవపరచవచ్చు, దేశంలో నిన్ను ఎవరైనా అగౌరవపరచవచ్చు, పరిస్థితి నీకు అనుకూలంగా లేకపోవచ్చు. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తారులాగా ఉంటాయి, కొంతమంది జీవితాలు ఎప్పుడు ఎదురేది. ఒక కష్టం వెళ్ళేటప్పుడు ఇంకో కష్టం, ఒక కష్టం వెళ్ళేటప్పుడు ఇంకో కష్టం. జీవితం పొడిగిన పాపం ఎదురేయవలసి ఆ తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మనలో మరణించే వరకు కష్టాలతో ఫుల్ ఆఫ్ ట్రబుల్స్, ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, ఫుల్ ఆఫ్ టెన్షన్స్. అంటే జీవితంలో ఎదురైతే కొంతమంది ఆ ఎదురైతేనే సరే ఈ దేహంలో ఈ జన్మలో ఉండగా వాళ్ళ ఎదురైతే ఎదురవలసి వచ్చింది. ఈ దేహ ప్రారంభంలో ఖర్చు అవడానికి ఏర్పాటు చేశాడు ఈశ్వరుడు. అది ఈశ్వరుడు ప్రసాదంగానే తీసుకుని నువ్వు ప్రతిభ మట్టుకు పోగొట్టుకోకు, నువ్వు ఆందోళన పడకు, నీ తేజస్సును పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు భగవంతుడు. ఎదురైతే సరే వాళ్ళైతేనప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు, ఎదురైతేనే సరే నువ్వు మటుకు వికారాలు పొందరు. అసలు జీవితంలో ఏ కష్టమో తెలియదు అనుకుని వాడికి ఆ స్వీట్నెస్ రాదు. ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, నువ్వు ఏ రకమైన కష్టం వాడికి తెలియదు అనుకోండి, ఆ మనిషికి మాధుర్యం రానే రాదు. వాడు పోయిటాలని సైంటిస్ట్ జీవితంలో తెలియజేస్తా వచ్చింది. ఒకసారి తెలియజేసుకుని నీకు ఎంతో ఉపయోగపడదు. ఒకసారి మీ జీవితంలో వచ్చే జయాలకంటే అపజయాలే మిమ్మల్ని హృదయం ఎప్పుడు తీసుకెళ్ళొచ్చాను కనుక. మీ మనసుని మీ జీవితంలో మీకు వచ్చే జయాలకంటే అపజయాలే, మీకు వచ్చే అపజయాలే, మీకు వచ్చే ఎదురు దెబ్బలే మీ మనసు అంతర్ముఖపడదు. సత్యం ఎత్తు దాడుతుంది. మీరు అనుకునేది జరిగిపోతున్నాయి అనుకోండి, మీరు పొగడబోతున్నారు, అప్పుడు అవుతుంది. వినయానికి దూరం అవుతారు, సత్యానికి దూరం అవుతారు, కాంతికి దూరం అవుతారు, శాంతికి దూరం అవుతారు. మీరు అనుకునేది జరగట్లేదు అనుకున్నప్పుడు ఆలోచనలు వస్తే ఏంటి, మనం అనుకుని ఏం జరగటం మీ మనసు ఆలోచిస్తుంది. ఒకసారి అంతర్ముఖం, ఏది మనకు మంచిదో, ఏది మనకు చెడో మనకు తెలియదు. ఏ సంగతి ఇంటికి జరుగుతుందో మనకు తెలియదు, పూర్వజన్మలో మనకు తెలియదు, రాబోయే జన్మలో తెలియదు, ఎందుకు మనం ఇక్కడికి వచ్చామో తెలియదు, ఏ పరిస్థితులు ఎందుకు ఇలా ఒకరిస్తున్నాయో మనకు తెలియదు. మనకి ఏదైనా మంచి జరుగుతా మంచి ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు, ఏదైనా చెడ్డ జరిగితే చెడ్డ ఎందుకు జరుగుతుందో మనకు. రామాయణం వాల్మీకి మహర్షి
మాట చెప్పాడు మీరు బాగా జ్ఞాపకం, చాలా చక్కటి మాట చెప్పాడు మహర్షి రమణ మహర్షి గారు. ఏ మహర్షి చెప్పిన వాడు ప్రకారం సత్యాలు, వాడు రాజకీయ నాయకులు కాదు, ఋషులు. ఒక ఋషి చెప్పిన మాట ముందు సైంటిస్ట్ మాట కూడా కుట్టాలతో పడేవాడు. ఋషి చెప్పిన ప్రకారం సత్యం అంటే, ఇప్పుడు ఒక ఋషి మాట చెప్పాడు అనుకోండి, ఆ మాట ఇప్పుడు ఎంత నిజం, కోటి సంవత్సరాల ద్వారా కూడా అంతే నిజం. ఇంకా ఆ మాటని మీరు ఎన్ని కాలాలు అవ్వండి, యుగాలు అవనివ్వండి, సూర్యచంద్రులు మారిపోయినవ్వండి, బ్రహ్మదేవుళ్ళు మారిపోయినవ్వండి, ఋషి నోటంతో ఒక మాట వస్తే ఆ మాట జరిగితేరవలసింది. అది ఎన్ని కోటి సంవత్సరాల తర్వాత కూడా ఆ మాటకు అంతే స్టాండ్. అది ప్రకార సత్యం. హ్యుమానిటీకి, మానవ జాతికి అటువంటి శాశ్వత సత్యాలు చెప్పాలని అనుకున్నప్పుడే ఆ నోరు తెలుస్తాడు, లేకపోతే నోరు తెరవడం. వాల్మీకి మహర్షి మాట చెప్పారు, ఇది నా సొంతం కాదు, వాల్మీకి మహర్షి చెప్పిన మాట మీకు చూస్తుంది. ఈ ప్రకార సత్యం. ఇంట్లో డబ్బులు ఎక్కువన్నా, ఇంట్లో ఏమైనా కష్టాలు వచ్చినా, ఎట్లాంటి యాక్సిడెంట్లు ఇది తగులుకున్నా, అప్పుడు ఏం వస్తున్నారు, కొంచెం దుఃఖం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనసుని గ్రహించుకుని ఎంతవాడికైనా కష్టమైన వాళ్ళు మీకు మనసు చేశారు. ఎంతవాడికైనా కష్టమన్నారు. ప్రమాదంలో పడ్డవాడు మనసు ఆడి స్వాధీనం చేసుకునేట్టుండే డబ్బులు ఎక్కువన్నా అంతేస్తున్నారు. ఈ డబ్బుల దగ్గర ఏం మాయందో మనకు తెలియదు. ఇంటికాడ వచ్చే పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయనుకుని వాడు అనుకుని, వాడు ఊహించిన దానికంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయనుకోండి, అప్పుడు కూడా మనసుని గ్రహించుకోవడం కష్టం అని చెప్పాడు వాళ్ళు. రామాయణం మనం ఇటువంటి మాటలు ఇమూర్చుకోవడం మానేసి, మన ఉదయంలో దింపుకోవడం మానేసి, ఎంచేపు రాముడు భారీ చేత, రాముడు భారీ చేత, ఇదే అంటాం. ఆ రైతరు, ఆ ప్రొజెక్టు, లేదా ఋషి అతని క్యారెక్టర్స్ ద్వారా చెప్పే సందేశం ఏమిటి, ఆ సందేశం మనకు ముఖ్యం, అక్కడ వ్యక్తిని ముఖ్యం కాదు. అది ఎల్లయ్య పుల్లయ్య అని కాదు, రాముడా ధర్మరాజు అని కాదు. వాల్మీకి మహర్షి తన క్యారెక్టర్స్ ద్వారా మనకి శాశ్వతంగా ఏం చెప్పదలుస్తున్నాడు, మనం ఎక్కడ తీసుకెళ్ళదలుస్తున్నాడు, మనం ఎలా బాగు చేయదలుస్తున్నాడు, అది మనం తెలుసుకోవచ్చు. కోపం ప్రధానం కానీ కాదు. అదే మూడు పరిస్థితులు, రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్కడైనా ప్రమాదంలో పడ్డప్పుడు, అంటే యాక్సిడెంట్లో పడ్డప్పుడు, యాక్సిడెంట్లో తగులుకున్నప్పుడు మనిషి ఇంటికాడ పరిస్థితి వీడు అనుకున్న అయితే జరిగింది, ఇంకోటి జరిగిందంటే, అప్పుడు ఈ మూడు పరిస్థితుల్లో కూడా మానవుడు మనస్సును గ్రహించుకోవడం చాలా కష్టము, ఎంత వాడికైనా కష్టము అని చెప్పేవాళ్ళు. అసాధ్యం అని చెప్పలేదు, అసాధ్యం అని చెప్పలేదు, కష్టం తెలియజేహ అని. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నీ యొక్క ప్రతిభను పోగొట్టుకోకు, నీ సామర్థ్యాన్ని పోగొట్టుకోకు, నీ ఎఫిషియన్సీని పోగొట్టుకో. ఎటువంటి పరిస్థితుల్లో నీ ఎఫిషియన్సీని పోగొట్టుకో, నీ సామర్థ్యాన్ని పోగొట్టుకో. ఇటువంటి పరిస్థితి ప్రభావం నేను రానివ్వకు, రాణిస్తే నీ ప్రకాశం ఏంటి, నీ తెలుగు ఏంటి, నీ తెలుగు ఏంటి, నీ పెరుగు ఏంటి అని అడుగుతున్నాడు వాసు చూసుకోమంటే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కొండ మీద కట్టిన ఇల్లు లేవు, రీసర్క్మెస్టాన్సెస్ నువ్వు మట్టి రాయి లేవు, నీ మనసు నేను చెల్లింపు చేయలేదు. ఎటువంటి పరిస్థితులు రాను, నేనున్నాను కలుగుతుంది, నేను నీకు ప్రొటెక్టర్ని, నేను రక్షకుని, నేనున్నది నువ్వు దిగిలిపోవాల్సిన పని, నీ మనసును కందాలు పెట్టుకోవాల్సిన పని. నీకు నీడలాగా ఉంది భగవంతుడు చెబుతున్నాడు. మనిషి తన శరీరాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడు, తన శరీరాన్ని ఎలా కాపాడుకుంటాడు, నా భక్తుడి శరీరాన్ని కూడా అలా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉండదు. విజయ ప్రకాశము, అటువంటి ప్రకాశం నువ్వు పోగొట్టుకోవచ్చు. తర్వాత క్షమ, క్షమ అంటే ఓర్పు. మనకి డిక్షనరీ అర్థం చూస్తే క్షమ అంటే ఓర్పు, పేషెంట్. మన అందరికీ ఓర్పు ఉందండి, లేదు ఇప్పుడు అందరూ ఓర్పుగానే కూర్చున్నాం కదా. మనకి ఎప్పుడు ఉద్రేకం వస్తుందండి, ఉద్రేకం వస్తుంది. ఆవేశం వస్తుందండి, ఆవేశం. మన ఓర్పు లేదు. వికారం ఎప్పుడు వస్తుందండి, వికారం అంటే పండ వస్తువులు తిన్నప్పుడు వచ్చే వికారం కాదండి. మీరు పడన వస్తువు తింటే మీకు వికారం రావచ్చు, అటువంటి వికారాలు కాదండి, మనసులో వికారం. మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి, ఒకటి వికారం రాకూడదు, రెండు ఆవేశం రాకూడదు, మూడు ఉద్రేకం రాకూడదు. ఈ మూడు ఏదొచ్చినా మనకు ఓర్పు లేనే. కానీ మనం ఇంటికాడ అన్నం వండుకోవాలంటే ఏమి ఉండదు, మీ లేకపోతే అన్నం వండుకోదు. కట్టుకోవడానికి ఏమైనా గుడ్డలు ఉండాలి, గుడ్డలు లేకపోతే కట్టుకోలేదు. మన దేవుడు ఇన్ని కొంత లేకపోతే మీరే మీ ప్రజ్ఞ పోగొట్టుకుంటే మీకు విషయం అర్థం. బియ్యం లేకపోతే అన్నం లేదు, ఇల్లు లేకపోతే నీడ లేదు, గుడ్డ లేకపోతే మనం కట్టుకోవడానికి ఏముండదు. అదే నీకు ఈ తెలివి లేకపోతే, ప్రజ్ఞ లేకపోతే నీ విషయాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి ప్రజ్ఞ. భగవద్గీత మనం చదువుతాం, మనకు ప్రజ్ఞ లేదు అర్థం. బియ్యం లేకపోతే అన్నం లేదు, మనకు ప్రజ్ఞ కనుక లేకపోతే, మనకు తెలివి కనుక లేకపోతే, మనకు ప్రకాశం కనుక లేకపోతే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి మనం. ఋషికి ఏ గుణాలు అయితే సహజంగా ఉంటాయో ఆ గుణాలు మనకు సహజంగా లేకపోవచ్చు, మనం ప్రాక్టీస్ చేయమంటున్నాడు అది భగవంతుడు. ఏ గుణాలైతే ఋషులకి దేవతలకి సహజంగా ఉంటాయో ఆ గుణాలు మనకు లేకపోవచ్చు, మీరు లేదు కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మీలో ఎవరికైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కళ్యాణ గుణాలు మీలో ఎవరికైనా కళ్యాణ గుణాలు ఉన్నాయనుకోండి, చక్కెర గుణాలు ఉన్నాయనుకోండి, మీరు పూర్వ జన్మల్లో ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు మాకు ఏంటి. ఇది ఒక్క జన్మలో నా మంచి గుణాలు వచ్చి, ఈ ఒక్క జన్మలో ప్రాక్టీస్ చేస్తున్నా మంచి గుణాలు మీకు వచ్చాయని మీరు అనుకోకండి. మీలో ఎవరికైనా మంచి గుణాలు ఉంటే అవి మీ పూర్వజన్మలో ఎంత కష్టపడ్డారో, ఎంత స్ట్రెంపడ్డారో, ఎంత వెల వెచ్చించి, ఎంత ఓర్చుకుని మీరు ఆ కళ్యాణ గుణాలు సంపాదిస్తున్నారో మీకు తెలుసు. ఏ మనుషులు అయినా సరే కొన్ని కళ్యాణ గుణాలు కనిపిస్తుంటే వాడు పూర్వజన్మలో ఎంత కష్టపడ్డాడో, వాడి కోసం ఎంత ధార పోచాడో మనకి ఏం తెలుస్తుంది, ఎంత ఎన్ని జీవితాలు వాడు ధార పోచు. ఒక మనిషి ముఖం చూసుకొని మనకి తెలుసు. ఇక్కడ రూపాయలు ఇండియా బ్యాంకులు వేసుకుంటున్నారు, ఆంధ్ర బ్యాంకులు వేసుకుంటున్నారు, మరి మీరు చేసి మంచి పనులు ఎక్కడ వేసుకుంటున్నారు, దేవుడు బ్యాంకులు వేసుకుంటారు. దేవుడు కూడా బ్యాంకు మీరు చేసి మంచి పనులను దారి వదిలేదు ఆ బ్యాంకు.
బ్యాంకులు వేసుకున్న డబ్బు మళ్ళీ ఎవరి డబ్బు వాళ్ళకి ఎలా ఇచ్చేస్తున్నారో మీరు చేసి మంచి పొందిన వాడు బ్యాంకులు వేసి మళ్ళీ మీకు మీకు అప్పు ఇచ్చారు. మళ్ళీ ఈ బ్యాంకులు కొన్ని దివాళాలు తీయచ్చు, ఆ బ్యాంకు తీయచ్చు. ఇది మ్యాన్ మేడ్, అది మ్యాన్ మేడ్ కాదు కాబట్టి సత్యం కాబట్టి దివాళా తీయడమే సమస్య. అంటే మీకు ఒక మంచి ఆలోచన వచ్చినా, ఒక మంచి పని చేసినా, ఎంత చిన్న మంచి పని చేయండి, అది దేవుడు బ్యాంకు పడేస్తాం. ఈ మంచి పని చేయండి. ఒక మంచి తలంపు వచ్చిందనుకున్న గీతీసులు కాకు వచ్చిందనుకున్న మీకు ఒక చక్కటి మనోహరమైన తలంపు ఏదైనా వచ్చిందనుకోండి, అది కూడా దేవుడు తన బ్యాంకు వచ్చింది. మీరు చేసిన మంచి పని అన్ని రికార్డు మీకు తీసుకొస్తారు. దేవుడు బ్యాంకు అంత జాగ్రత్త ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క రిటర్న్స్ మీకు ఇచ్చేస్తారు. మీరు మీకు చిన్న మంచి ఆలోచన వచ్చినా చాలు, చేతుడు చేస్తే మంచిదే, చేతుడు చేయకపోయినా మీకు మంచి తలంపులు వచ్చినా మీకు అకౌంట్లోకి వెళ్తారు. ముందు కొంతమంది ఏం అడుగుతారంటే, కానీ మీరు ఏం పూజలు చేయటం లేదు, జపాలు చేయటం లేదు, వ్రతాలు చేయటం లేదు, అభిషేకాలు చేయటం లేదు, మరి మీకు జ్ఞానం ఆలోచన న్యాయం కానీ ప్రశ్న ఏమీ అక్కర్లేదు. మీకు హృదయపూర్వకంగా మీకు ధర్మం ఎందు అసలు గౌరవం ఉంటే, జ్ఞానం ఎందుకు గౌరవం ఉంటే అది వచ్చేస్తుంది. ధర్మం పట్ల, జ్ఞానం పట్ల, సత్యం పట్ల, ఆత్మ పట్ల మీ హృదయపూర్వక నిండు మనస్తుంది. మీకు దాని పట్ల రెస్పెక్ట్ కనుకుంటే చాలు మీకు జ్ఞానం వస్తుంది. మీ వ్రతాలు వద్దని వద్దని చెప్పడం లేదు నేను, వ్రతాలు చెయ్యకపోయినా మీకు వచ్చేస్తుంది. ధర్మం పట్ల, జ్ఞానం పట్ల మీకు ఆప్యాయత పట్ల ఆ రెస్పెక్ట్ కనుకని, ఆ రెఫరెన్స్ కనుకని మీరు ప్రకృతి విషయాలకు హృదయంలో ఏ విధంగా అయితే స్థానం ఇస్తున్నారు, జ్ఞానానికి అటువంటి స్థానం ఏదో మీకు జ్ఞానం వచ్చింది. రాజదేశాలకి మీ హృదయంలో ఎటువంటి స్థానం ఇస్తున్నారు, జ్ఞానానికి అటువంటి స్థానం ఇవ్వండి. మీరేమి శ్రద్ధ, మీ శ్రద్ధ ఏమి ఖర్చు పెట్టకండి, మీ క్షమత ఏమి ధారపోయకుండా మీకు జ్ఞానం వస్తుంది. మీ హృదయంలో మీరు దేనికి ప్లేస్ ఇస్తున్నారు, పూజలు చేస్తున్నారు రైటే, జపాలు చేస్తున్నారు రైటే, యాత్రలు గడుపుతున్నారు రైటే, ఇదంతా స్ట్రగుల్ ఉంది మీలో. కానీ మీ హృదయంలో దేనికి గౌరవిస్తున్నారు, దేనికి ప్లేస్ ఇస్తున్నారు, అది ముఖ్యం. ఈశ్వరుడు కావచ్చు ఏమీ అక్కర్లేదు, నీ కనుక జ్ఞానం పట్ల, ధర్మం పట్ల, సత్యం పట్ల, ఆత్మ పట్ల, భగవంతుడి పట్ల గౌరవం ఉంటే, ఆ రెవరెన్స్ ఉంటే నీకు తప్పనిసరిగా జ్ఞానం మిమ్మల్ని వరిస్తుంది. నీ హృదయం వెళ్ళి చాలా జ్ఞానం అనేది పై నుంచి పోసేది కాదు, లోపల నుంచి ఊరే. ఆ ధృతికి, ధృతికి అంటే ధైర్యం. ఏమిటి ధైర్యం? ధైర్యం అంటే ఏంటి? చాలా మందికి ముసలిం అయిపోతామంటే భయపడతా ఉంటారు, ఏ వయసు వచ్చేసిన కదా. పరిస్థితి ప్రభావం ఎలా ఉన్నప్పటికీ, దేహం ముసలి అయిపోతున్నప్పటికీ, ఇంద్రియాల్లో పట్టి తప్పుతున్నప్పటికీ, మన మాట ఎవరు వినకపోయినప్పటికీ, నా మాట ఎవరు వెళ్ళడానికి నాకు చాలా సంతోషం, మనం ఆడ పలకరించట్లేదు, అది మనం కొంతమంది ఎవరు మాట్లాడదు కంగారు పడతారు. మిమ్మల్ని రోజు పలకరించారు, మిమ్మల్ని పలకరించడం మానేసినా, మీ ఊరి మిమ్మల్ని విడిచిపెట్టినా, సమాజం మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మీ ధైర్యం మీరు విడిచిపెట్టకూడదు, మీ స్థైర్యం మీరు పోగొట్టుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరే ధైర్యం విడిచిపెట్టడానికి లేదు, మనిషికి మందు ధైర్యమే అని చెప్తున్నాను భగవంతుడు వాసుడు. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ధైర్యం లేదనుకోండి, ఎన్ని మందులు పుచ్చుకున్నా మీకు పట్టకూడదు, పట్టకూడదు. మనిషికి ఏ రోగం వచ్చినా ఒకటి డిజైర్స్, రెండు ప్రకృతి కారణం అని చెప్తాను. డిజైర్స్ లేకపోతే ప్రకృతి యొక్క ప్రభావం లేకపోతే మనిషికి రోగం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, ఏదైనా ఆందోళన వచ్చిందనుకోండి, మీరు మీ గుండె దెబ్బతి ఎక్కువ కొట్టుకుంటుంది, మీరు చూసుకోండి ఎప్పుడు. అంటే ఏం చేస్తాం, మీ కోరిక యొక్క ప్రభావం మీ శరీరం మీద పడుతుంది. శరీరానికి మనసుకు బాగా దగ్గర సంబంధం, ఎడదీగి రాని సంబంధం. ఇది మనలో ఇందులో నిజమైన ఆత్మకి శరీరానికి ఎట్టి సంబంధం లేదు, ఇందులో నిజమైన ఆత్మకి అహంకారానికి ఎట్టి సంబంధం లేదు, నిజమైన ఆత్మకి కోరికలకి సంబంధం లేదు. ఈ శరీరానికి, ఈ మనస్సుకి, ఈ కోరికలకి, ఈ ప్రకృతికి, ఈ అజ్ఞానానికి, ఈ అవిద్యకి, ఆ మూల ఆత్మకి ఎట్టి సంబంధం లేదు. అది మనస్సే శరీరాన్ని సృష్టిస్తుంది కాబట్టి ఇది అది నాకు సంబంధం, ఎడదీగడానికి సంబంధం. శరీరం ముసలైపోయింది కాబట్టి, ఈ ముసల శరీరం ఈ మనసుకు పనికిరాదు కాబట్టి కొత్త శరీరంలోకి వస్తుంది. కానీ మనసు చెప్పి బాడీ అనేది ఉండాలి, అది యానిమల్ బాడీ అవ్వచ్చు, హ్యూమన్ బాడీ అవ్వచ్చు. శరీరం లేకుండా మనసు ఎంతో కాలం ఉండలేదు. ఈ శరీరం ముసలిదయ్యింది, వదిలేస్తుంది, ఇంకో శరీరాన్ని పట్టుకుంది. ఈ శరీరం ఎవరిది? ఆత్మ కాదు, నా అహంకారాన్ని తీసేది. అంటే ఈ శరీరాన్ని ఎవరైనా తిరిగితే నాకు కోపం, ఈ శరీరాన్ని తిరిగితే నాకెందుకు కోపం వస్తుంది? ఈ అహంకారం నీ శరీరం, ఇది నాదని అనుకుంటున్నాను. ఈ శరీరం ఎవరిదండి? నాది. నాదంటే ఎవరిది? లోపల ఎవరు? నా అహంకారం. మీరు బాగా పోలేరనుకోండి, కుర్చీ పట్టుకుని ఊపి పోతాను. మీరు ఎవరిని పోగొట్టుకోరు? ఈ శరీరం, ఈ శరీరం ఏంటంటే ఈ శరీరానికి వచ్చి మంచి, ఈ శరీరానికి వచ్చి చెడ్డ, ఈ అహంకారం తనలో కలుపుకుంటాను కాబట్టి, ఈ అహంకారం నాదే అనుకుంటాను కాబట్టి ఈ శరీరాన్ని, అంటే దీనికి వచ్చి మంచి చెడ్డ దాన్ని ఆరోగ్యం. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది అని ఎలా అనుకుంటున్నావు? అరుణాచలం ఈశ్వరి కొండ నేను, ఈ కొండ నేను, ఈ కొండ నేను ఆయన అనుకుంటాను. ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ శరీరం నాది, ఈ గొడవ మన గురించి పెట్టకపోతే ఈశ్వరుడు ఏం చేస్తానంటే ఈ కొండ నాది, ఈ కొండ నాది, ఈ కొండ నాది, ఆయన పట్టుకుని కొండను పట్టుకుని ఎలా ఆడుతున్నాడు, మరి ఈ శరీరం పట్టుకుని మన ఎలా అంటే మనకి రోగం కుదర్చడం కోసం ఆయన రోగం తెచ్చుకోవడం. దాని చుట్టూ ఈ శవాలు 4 సార్లు తిప్పి రోగం తగ్గుతున్నాయి. ఈ శరీరం నేను ఎంత నిజమో కొండ ఆయన అంతేనాడు. ఈ శరీరం నేను ఎలా అనుకుంటున్నాను, కొండ నాదని అనుకుంటున్నాను, కొండలు రావు. అరుణాచలం కొండలకు రావచ్చు. శరీరం ముసలి అయిపోవచ్చు, నీకు రోగం రావచ్చు, ఇమీడియట్ పట్టి తప్పిపోవచ్చు, నీ కాళ్ళు కూడా రాకపోవచ్చు, నీ కళ్ళు సరిగ్గా కనిపించకపోవచ్చు, చెవులు సరిగ్గా వినిపించకపోవచ్చు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ నీ ఇంట్లో నేను ఆదరించకపోవచ్చు, నేను చేదరించుకోవచ్చు, నీ ఇంట్లో వాళ్ళు నీకు సరిగ్గా అన్నం పెట్టకపోవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టడానికి ఇది అది ధైర్యం. నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా, ఇవాళ సాయంత్రం లోపల నువ్వు చస్తావని డాక్టర్ చెప్పినప్పుడు కూడా నీ ధైర్యం పోవటానికి
ఈ ధైర్యానికి నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఈ ధైర్యం అనే గుణం కూడా నీకు కూడా వస్తుంది.
శ్మశానంలో ఆగిపోదు, ఈ శ్మశానంలో ఆగిపోదు. అదే నిజం బాబు. బాధల మహాశయ గారా, నిజమైన శ్మశానం అది కాదు, నిజమైన శ్మశానం ఉదయం
ఆ శ్మశానంలో కోరిక తగలడు, ఆ శ్మశానంలో అహంకారం తగలడు, ఆ శ్మశానంలో తగలడు ఈ శరీరంలో ఉన్న మాంసం శరీరంలో ఉన్న ఎముకలు మాత్రం. ఆ ఉత్తర దిక్కులు ఉన్న శ్మశానంలో తగలడి నా కోరికలు అక్కడ తగలడు, నా అహంకారం అక్కడ తగలబడదు. ఏం తగలబడదు? నా శరీరంలో ఉన్న మాంసం, నా శరీరంలో ఉన్న ఎముకలు, నా శరీరం రక్తం మాట దగ్గర భావిస్తా. అని ఎక్కడైతే కోరికలు తగిలబడుతున్నాయో, ఎక్కడైతే అహంకారం తగిలబడుతుందో, ఎక్కడైతే ఆలోచనలు తగిలబడుతున్నాయో, ఎక్కడైతే పొక్కుల వస్తువులు తగిలబడుతున్నాయో, అది నిజమైన శ్మశానం. ఈ శ్మశానం కాదు, అది నిజమైన శ్మశానం. ఆ శ్మశానం ఎక్కడ నా హృదయంలో అక్కడ ఇస్తాను. ఎముకలు తగలబడే శ్మశానం, మాంసం తగలబడి ఈ శరీరం, మాంసం తగలబడే శ్మశానం, ఈ శరీరం రక్తం కాలిపోయే శ్మశానం. ఇది నాట్ ఏ రియల్ బరియల్ గ్రౌండ్. మరి ఏది రియల్ బరియల్ గ్రౌండ్? నా హృదయంలో నా ఏ హృదయంలో అయితే, ఏ ప్లేస్లో అయితే, ఏ స్పేస్లో అయితే నా హృదయం వాంఛలన్నీ కూడా, నాకున్న ప్రకృతి వాసనలన్నీ కూడా తగలబడిపోయి బూడి చదువుతున్నాయో, అది నిజమైన శ్మశానం, అది నిజమైన బరియల్ గ్రౌండ్. అక్కడ ఇస్తాను ఇరవై ఉండాలి. ఇష్టడు నీ ఉంది, ఇరవైలో నీ వాసనలు భరం చేసేటప్పుడు, భరం చేసేటప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగడం ఉండాలి. నువ్వు జగర్వై ఉండాలి, అప్పుడు ఈశ్వరుని అటు అటుండప్పుడు నువ్వు ధైర్యాన్ని పొగట్టుకుంటే, అప్పటికైనా నీకు పిరికితనం కనుక వస్తే, అప్పటికైనా నువ్వు సామర్థ్యానికి గురి అయితే, అప్పుడు నీకు జ్ఞానం కలగదంటున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. ఈశ్వరుని కానీ ప్రార్థిస్తుంటే, ఈశ్వరుని పూజిస్తుంటే, ఈశ్వరుని స్మరిస్తుంటే, ఈ శ్మశానంలోనే ఈ శరీరం ఉండగానే ఈ హృదయం శ్మశానంలో మన వాసనలన్నీ కత్తిరిస్తాడు భగవంతుడు. ఆ భగవంతుడు కత్తిరించే టైంలో నువ్వు పిరికి పడితే, నువ్వు డాక్టర్ గారు ఏదో ఆపరేషన్ చేస్తా ఉండడానికి కత్తులు అడుగుపెడతా ఉంటారు, మీరు పారిపోతుంది ఆపరేషన్ వరకు చేస్తారు. అదేవిధంగా నీకు భగవంతుడు నీ హృదయంలో ఉన్న కోరికలు దహనం చేసే టైంలో కూడా, అట్లా కత్తిరించే టైంలో కూడా నీకనే పిరికి తడి ఉంటే నిన్ను ముందుగా ఇస్తాడు. నువ్వు తట్టుకోగలగాలి, నువ్వు దిగ్గరై ఉండాలి, అప్పుడు నీకు ధైర్యం ఉండాలని చెప్తున్న ధైర్యం అనే క్వాలిటీ ఉంటేనే ఈశ్వరుడు చేసే ప్రక్రియ తను చేస్తాడు. ఈ ధైర్యం అనే గుణం కలిగి ఉంటే ఈశ్వరుడు తన వంతు పని తను చేస్తాడు అంటాడు భగవంతుడు వాసుదేవుడు. నీ వంతు నువ్వు పనిచేయి, ఈశ్వరుడు తన వంతు పని చేస్తాడు. నీ వంతు నువ్వు మర్చిపోకు, ఈశ్వరుడు తన వంతు తను మర్చిపోడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయి. నువ్వు ఈశ్వరుడికి నేను జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. ఒక కలకరం నిన్న సాయంత్రం ఏం కోరేసుకుంటున్నామో తెలియని మనక ఈశ్వరుడు జ్ఞాపకం చేసి, గత జన్మ మనం చెప్పలేమే, రాబోయే జన్మ మనం చెప్పలేమే, ఇవాళ పొద్దున్న ఏం కోరేసుకుంటున్నామంటే 10 గంటలు టైం ఉండి ఆలోచించి చెబుతాను. ఈ బుర్ర ఈ బుర్రల ఈశ్వరుడికి జ్ఞాపకం చేస్తుంది. మీరు జ్ఞాపకం చేయకపోతే ఏ పని చేయడం ఈశ్వరుడికి తెలియదా? ఆయన ఉంటే ఆయనకి తెలియదా? ఆయన కర్తమే ఆయనకి తెలియదా? ఆయన చేయవలసిన పని కూడా మీరు జ్ఞాపకం చేస్తేనే కానీ ఆయన జ్ఞాపకం రాదా? అది నిజమైన శ్మశానం ఎక్కడే ఉంది. అది శరీరం ఉండగానే, ఇందులో ప్రాణం ఉండగానే, ఇక్కడ దేహం ఉండగానే, ఇంద్రియాలు ఇక్కడ ఉండగానే, ఈ మనస్సును ఉండగానే, ఈ ఉపాధి ఇక్కడ ఉండగానే, ఇక్కడ వేరే ఈశ్వరానుగ్రహం వర్షించు వాళ్ళు ఇక్కడ శ్మశానంగా చేసి, ఈశ్వరుడు నాట్యం చేసి మృగాన్ని ఇక్కడే మన కోరికలు, ప్రకృతి సంబంధించిన కోరికల్ని, భవిష్యత్తు జన్మలు రావడానికి బీజాలని ఇక్కడే బతికుండా శరీరం ఉండగానే శరీరం లోపల దహనం చేస్తాడు వాడి నిజమైన ఈశ్వరుడు, వాడి గురువు, వాడి ఆత్మ. అదే నిజమైన రియల్ బరియల్. వాడి స్థితిని అరవింద ఘోష్ వర్ణిస్తూ, వర్గం ది కమ్ ది లైఫ్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ డావిడ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద డెకల్సి అరవింద్ ఫర్ ఫర్గన్ అండ్ ఫర్ సెల్ఫ్ రియలైజ్ సోర్స్ ది కమ్ ది లైఫ్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ డావిడ్ అండ్ ది సీస్ ఆఫ్ ఆనంద్. కానీ మీకు అందరూ గౌరవాలు ఏం చేసుకుంటారు? మీకు కావాల్సిన గౌరవాలా? ఈశ్వరుడా? ఈ ప్రకృతికి సంబంధించిందే మీకు కావాల్సింది ఈశ్వరుడు యొక్క ఐశ్వర్యం. ఈ ప్రకృతికి సంబంధించిన ఐశ్వర్యం మనం కోరుకునేది, ఈశ్వరుకు సంబంధించిన ఐశ్వర్యం ఆత్మ. పెద్ద గౌరవాలు ఉన్నాయి, ఏం చేసుకుంటారు? నోట కట్టుకుంటారా? భూమికి సంబంధించిన గౌరవం మీరు కోరుకునేది, ఈశ్వరుడి దయ, ఈశ్వరుడి కరుణ మీరు కోరుకునేది, అది ఈ లోకానికి సంబంధించిన గౌరవాల. మనసు ఆరోగ్యం ముఖ్యం, దేహం ఆరోగ్యం ముఖ్యం. నిజం దేహం ఆరోగ్యం బాగుండాలంటే, మీ మనసు ఆరోగ్యం బాగుండాలంటే ధైర్యం అనేది విడిచిపెట్టకు. సర్వకాల సర్వావస్థలందు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నీ ఇంటి గడ పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. నీ దేహ ప్రారంభాన్ని బట్టి, ఈ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం వస్తున్నట్టే నీ దేహ ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ ఇటువంటిప్పుడు కూడా నీ ధైర్యాన్ని బట్టి విడిచిపెట్టాడు భగవంతుడు వాసుదేవ. భగవంతుడు అప్పుడే రహంతుడు, అప్పుడే గుర్రాలు నేర్చుకోడు, అప్పుడే గుర్రాలు నీళ్ళు పెట్టుకోవడం మనకు ప్రెస్టేజులు. ఈ ప్రెస్టేజ్ ఇక్కడ 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 బరకం తీసి అక్కడ పెట్టాలంటే, అక్కడ బరకం తీసి ఇక్కడ పెట్టాలంటే, ఇక్కడ కొండ తీసి అక్కడ పెట్టాలంటే, అక్కడ కొండ తీసి ఇక్కడ పెట్టాలంటే మనకి ప్రెస్టేజ్ వస్తుంది. అయితే భగవంతుడు ఎక్కడ అర్జునుడికి రాదు సార్ దాంట్లో ఇలా గుర్రాలు నిలబెట్టివాడా? ఆయన ప్రెస్టేజ్ ఉంటే గుర్రాలు నిలబెడతాడా? అది ప్రెస్టేజ్ పని అంది గౌరవం. ప్రస్తుతం భగవంతుడు అంటారు వాడు గుర్రాలను నిలబెడితే మన ఈ పని ఎక్కువ ఈ పని తక్కువ మనం అనుకోవడం పనులు అన్ని సమానంగా ఉండాలి. పని చేసేటప్పుడు అందంగా చేయాలి, కానీ ఈ పని ఒక పని తక్కువ పని ఎక్కువ అనే సమస్య లేదు. చివరికి పాకిపోయిన చర్య మనం హృదయపూర్వకంగా చేస్తే అది దానివల్ల కూడా మనకు పుణ్యవాడు. శౌచ శౌచ అంటే శుచిగా ఉండాలి. శుచిగా ఉండమంటున్నాడు భగవంతుని. ఎలా ఉండమంటున్నాడండి? శుచిగా ఉండమంటున్నాడు. మనందరం దేహం శుచిగా ఉంచుకుంటున్నాం, కానీ మనస్సు కూడా శుచిగా ఉండాలంటున్నాడు. శుచిగల మనస్సులు ఎన్ని ఉన్నాయండి? ఎంతో శుచిగా చూసుకుంటున్నటువంటి ఈ మాంసం, ఈ కండరాలు, ఈ ఎముకలు ఎక్కడ కారిపోయాయి?
ఎంత శుచిగా ఉన్నా సరే,
ఎన్ని విటమిన్లతో తీసుకున్న ఫుడ్ అయినా సరే, దేహం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో అదే నీ మనస్సును కూడా అంత శుచిగా ఉంచుకుంటున్నావా? మరి దేహ శుచి కానీ మనస్సు యొక్క శుచి అక్కర్లేదా? కొండండి, మీరు కొండ బయట ప్రవేశం లోపల వదిలేస్తారా అని భగవంతుడు అడుగుతున్నాడండి. నేనేం చేస్తాను? కానీ నేను చెప్పే మాట మీకు నిష్కారంగా ఉండొచ్చు, కష్టంగా వచ్చు, కష్టంగా ఉండొచ్చు, కష్టంగా ఉన్నా సరే ఇష్టంగా వెళ్ళండి. ఓట్ల కోసం ఓట్ల కోసం చెప్పిన మాటలు కాదు. భగవంతుడు కేవలం మనం తరింపజేసి ఆయన స్వరూపం మనకి ఇవ్వటం కోసం చెప్పినటువంటి అనుభవంతో ప్రేమతో శాంతి తెలిసిన మాట ఆయన మన ఎందు దయ ఆపుకోలేక, మన ఎందు ప్రేమ ఆపుకోలేక వర్షింపజేసినటువంటి సాంగ్ ఈ భగవద్గీత సాంగ్. అందుకే మలయాళస్వామి వారు ఎన్ని చెప్పినా కానీ నీ గీత బాగుంటేనే కానీ గీత చేతికి రావడం అంటే నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి చచ్చి ఉండాలి. నీకు ఈ గీత బాగుంటేనే భగవద్గీత చదవాలని గుణం కలుగుతుంది. నీకు ఈ గీత బాగోలేదనుకో ఆ గీత చేతులు ముట్టుకోవాలి. ఏం చెబుతున్నాడు అని భగవంతుడు ఎవరి కోసం చెబుతున్నాడు? మీరు చిన్న మాటను మీరు తీసుకునే దానికి ప్రాక్టీస్ చేయడం చాలా మీకు. మీరు నచ్చిన మాట, మీరు మెచ్చిన మాట, ఒక చిన్న మాట నిటిన పోలేదు లోపల మనసు ఎలా పెరగలేదు. దానికే ప్రార్థన, ప్రార్థన సద్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం, సత్పురుష సహవాసం, సద్గ్రంథ పఠనం, పూజ, జపము, ధ్యానం ద్వారా మనస్సు కడగబడదు. తగ్గు ద్వారా, కుంగుడితో తీసు ద్వారా ఈ శరీరం ఏ విధంగా అయితే కడగబడుతుందో, ధ్యానం ద్వారా, జపం ద్వారా, పూజ ద్వారా, నామం ద్వారా, సద్గ్రంథ పఠనం ద్వారా, సత్పురుష సహవాసం ద్వారా మన శరీరానికి సద్దు ఉండదు, మన మనసుకు ప్రార్థన. మన శరీరానికి అన్నం ఎటువంటిదో మన మనసుకు ప్రార్థన. మన శరీరానికి విటమిన్ ఎటువంటిది మన మనసుకు ధ్యానం అవుతుంది. కొంతమంది అంటే నిన్న చెప్పి మిమ్మల్ని ఇవాళ చెప్తారంట, నిన్న నిన్న తాగిన కాఫీ ఇవాళ తాగుతున్నారు, నిన్న తిన్న అన్నం ఇవాళ తినొచ్చు, నిన్న తాగిన కాఫీ ఇవాళ తాగొచ్చు, నిన్న తాగిన టీ ఇవాళ తాగొచ్చు, కానీ నిన్న పుస్తకం ఇవాళ చదవకూడదండి. దేహం ఎందుకు వచ్చింది? భోగం కోసం. ప్రాణం ఎందుకు వచ్చింది? భోగం కోసం. ఇంద్రియాలు ఎందుకు వచ్చింది? భోగం కోసం. మనసు ఎందుకు వచ్చింది? భోగం కోసం. శుచిగల మనసు, శుచిగల హృదయం, శుచిగల ఇంద్రియాలు, ఇంద్రియాలపై మనస్సులో ఇంద్రియాలు నిద్రాణమయ్యి ఈ గోళాలు ఆ ఇంద్రియాలు శ్మశానంలో కాలు, ఈ గోళాలు కాలిపోతాయి, ఆ ఇంద్రియాలు కాలు, మనస్సులో నిద్రాణం. ఈ స్నేహాల పేరు చెప్పి, బంధువుల పేరు చెప్పి ఎంతో కాలం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. కానీ మనం కూడా వచ్చి ఈశ్వరుడు కోసం ఎంత కాలం మనిస్తాం? ఈ బంధువులు మనకు కూడా వస్తారా, లేకపోతే స్నేహితులు మనకు కూడా వస్తారా? ఈశ్వరుడు కోసం నీ జీవితంలో కొన్ని సెకండ్లు కానీ, కొన్ని నిమిషాలు కానీ, కొన్ని గంటలు కానీ లేదా? నీ స్నేహితుల కోసం, నీ కుటుంబం కోసం, మీ బంధువుల కోసం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి మీరు ఖర్చు పెడుతున్నారే, ఈశ్వరుడు కోసం, పరమేశ్వరుడు కోసం ఈ రోజులు ఒక అరగంట 10 నిమిషాలు ఇవ్వలేరా? ఆ భిక్షుకుడికి, ఆ పరమేశ్వరుడికి, ఆది భిక్షు ఈశ్వరుడు, ఆడు భిక్ష చేసుకుంటున్నాడు. వాడికి మీ టైంలో మీ కొంత కాలం ఇవ్వండి, వాడి మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. రోజు 10 నిమిషాలు అరగంట టైం పెట్టుకోండి, ఒక అరగంట కూడా మీ జీవితం అంతా మీ కుటుంబం కోసం, మీ స్నేహితుల కోసం, మీ బంధువుల కోసం ఖర్చు పెడుతున్న మీరు పరమేశ్వరుడు కోసం రోజుకు ఒక అరగంట ఇవ్వలేరా? 30 నిమిషాల పరమేశ్వరుడు కోసం మీ జీవితంలో 30 నిమిషాలు ఖర్చు పెట్టలేదు. సోదర మహాశయుడు భగవంతుడు ఏం చెబుతున్నాడు? ఈ 30 నిమిషాలే మీరు జీవించినట్లెక్క, మిగతా జీవితం జీవితం కానీ కాదంటున్నాడు పరమేశ్వరుడు. మనకంటే వయసులో చిన్నవాళ్ళు మనల్ని ఎవరిని విమర్శించారనుకోండి, ఇడి అయి నిన్నది కాక మనటి వాడు ఇది మనల్ని విమర్శిస్తున్నాడు. భగవంతుడు వాసుదేవుడు చెబుతూ అందరూ బాడీరే, అందరూ పిల్లలే, ఒక జ్ఞానే పెద్ద మనిషి. 100 సంవత్సరాలు జీవించినప్పటికీ ఎవరికైతే జ్ఞానం లేదే వాడు చైల్డ్, జ్ఞానం లేని వాళ్ళందరూ పిల్లలే. ఒక జ్ఞానం ఉన్నవాడే పెద్దవాడు, ఒక జ్ఞానం ఉన్నవాడే గురు. జ్ఞానం లేని వాడు, వాడు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ, 1000 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాడు బాడీ అంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు. ఏం చేస్తాను ఆయన గారి ప్లేస్? ఇంకో రకం నేను చెప్పాను, నాకు ఆర్గ్యుమెంట్ లేదు. ఆర్గ్యుమెంట్ వల్ల మీరు కేసు తగ్గొచ్చు కోర్టులు, కానీ తప్పని మీకు తెలియదు. ఇట్ ఇస్ బియాండ్ లాజిక్, ఇట్ ఇస్ బియాండ్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఇస్ బియాండ్ వర్డ్స్, ఇట్ ఇస్ బియాండ్. మీరు 1000 సంవత్సరాలు బతికినా మీరు పిల్లలే జ్ఞానం లేకపోతే, అది భగవంతుడు చెప్పిన. తిని ఆహార విషయంలో కాదు, నీకు వచ్చే తలంపుల విషయం కూడా స్విచ్గా ఉండాలి. నీకు ఎటువంటి పవిత్రమైన తలంపులు వస్తున్నాయి, ఎటువంటి ఉదాత్తమైన తలంపులు వస్తున్నాయి, ఎటువంటి ఉదారమైన తలంపులు వస్తున్నాయి, ఆ తలంపుల విషయంలో కూడా స్విచ్గా ఉండాలి. నువ్వు తినే ఆహార విషయంలోనే కాదు స్విచ్గా ఉండటం, నీకు వచ్చే తలంపుల విషయం కూడా నువ్వు స్విచ్గా ఉండాలంటున్నాడు భగవంతుడు. తినే నీ కంచం, నీ మంచం అన్ని శుచిగా ఉండటం మంచిదే. నువ్వు లోపల తీసుకునే ఆహారం కూడా స్విచ్గా ఉండటం మంచిదే, మేము రుచిగా ఉండటం మంచిదే. రుచి స్విచ్ రుచి పెట్టుకోమని భగవంతుడు చెప్పటం లేదు. కానీ నీకు వచ్చే తలంపుల విషయంలో, నువ్వు వచ్చే నీకున్న ఆదర్శాల విషయంలో, నీకున్న ఆశయాల విషయంలో, నీకున్న ఆకాంక్షల విషయంలో ఎంతవరకు శుచిగా ఉంటున్నావు, ఇటువంటి పవిత్రమైన భావాలు నీకు వస్తున్నాయి, నీ మనసులోకి వచ్చే తలంపుల విషయంలో కూడా నువ్వు శుచిగా ఉండాలనుకుంటున్నాడు భగవంతుడు వాసుదేవుడు. అంటే మన శుచి కంచాలకి మంచాలకి సరిపెట్టుకుంటున్నావు. మంచి మంచి తలంపులు నా కలగాలని ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నావా? పరమేశ్వరుడు పాదాలు నీకు ఆశ్రయించాను. వ్యాధిని రేపు మారిపోయి ఈ లోకానికి సంబంధించిన విషయాలు మీరు పరమేశ్వరుని అడుగుతున్నారు, కానీ భగవంతుడు ఆలోచన నా కలగజేయ స్వామి, ఈ లోకానికి సంబంధించిన విషయాలను మనసును దూరంగా ఉంచను అని మీరు ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారా? మీరు ఎప్పుడైనా పరమేశ్వరుని ప్రార్థించినా లోకం కోసమే కదా మనకు జ్ఞానం ఏంటండి?
పదం మహాశయ మీరు ప్రతి చిన్న తలంపుకి చేస్తూ చేసే ప్రతి పనికే కాదు, మీరుతో మాట్లాడే ప్రతి మాటకే కాదు, మీకు ఎవరికి తెలియకుండా మీ మనసులోకి వచ్చే ప్రతి చిన్న తలంపు కూడా మీరు ఆంశ్రమని బిఫోర్ కాదు. ఈనాడు కాకపోయినా ముని నాటికైనా, ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలైనా, ఈ లోకంలో కాకపోయినా మరొక లోకంలో పోయినా, మీకు వచ్చే ప్రతి చిన్న తలంపు కూడా మీరు భగవంతుని ముందు ఏదో రోజు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుందని నుంచి మీరు బట్టుకోవాలి. మీరు మీరుతో మాట్లాడే మాటలు గలగా సమాధానం చెప్పాలి, మీరు చేతులతో చేసే పనులు గల సమాధానం చెప్పాలి. అంతేకాదు మీకు వచ్చే తలంపుల విషయంలో కూడా ఆ తలంపు మీకు ఎందుకు వచ్చింది, ఈశ్వరుడు మీకు సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది మరొక జన్మలోనే మరొక లోకం. ఇది ఎటర్నల్ జ్ఞానమేటి కాదు, గాఢమే. ఇంటి గారు మంత్రిగా కూర్చుండగా, ఏకాంతంగా కూర్చుండగా మీకే తలంపులు వచ్చేందుకు, మంచి తలంపు వస్తే మంచి తలంపు, చెడ్డ తలంపు వస్తే చెడ్డ తలంపు, అది కూడా పరమేశ్వరుడు మీ హృదయంలో ఉండి చూస్తున్నారనే విషయం మీరు మర్చిపోకండి. దానికి మీరు సమాధానం చెప్పుకోవలసిన రోజు కూడా వస్తున్నారని మీరు మర్చిపోకండి. ఏదైతే బుర్రలోకి అర్థమని గొడవలు వస్తున్నాయి, గొడవలు రావద్దు, ఈ గొడవలు వస్తే దుఃఖం వస్తుంది, ఈ తలంపులు రావద్దు, ఈ జ్ఞాపకాలు రావద్దు, ఈ ఆవేశాలు రావద్దు, వస్తే దుఃఖం వస్తుంది అని చెప్పి పొంది, ఈ ఆవేశాన్ని పొంది, ఈ ఆలోచనలు పొంది, మనకేదైతే కష్టాన్ని తీసుకొస్తున్నాయో, మనకేదైతే నష్టాన్ని తీసుకొస్తున్నాయో, మనకేదైతే దుఃఖాన్ని తీసుకొస్తున్నాయో, ఆ తలంపులు బయటకు పొమ్మన్నాయి, ఇదిగోసారి బయటకు పోవు. ఏం చేత తలంపులు మనకి ఎక్కువగా వస్తున్నాయి, పూర్వజన్మలు వాటిని మనం ఆదరించాలి. కాబట్టి ఈ రోజు నుంచి అక్కడ కూర్చున్నాం, ఇంత మనం చేసుకున్నాం. మీరు ఒంటరిగా కూర్చుండగా, మీరు ఏకాంతంగా కూర్చుండగా, ఏ తలంపులు అయితే మీకు ఎక్కువ వస్తున్నాయో ఆ తలంపులు మీరు పూర్వజంలో అభ్యాసం చేశారు, మీరు గుర్తించుకోండి. దీనికోసం మీరు పుస్తకం చదవక్కర్లేదు, రుజువులు కలక్కర్లేదు, కోర్టులు కలక్కర్లేదు, ఏది తింటే అదే తేలికొస్తుంది. వంకాయ కీర తింటే బీరకాయ కోట ఏం తింటుకు వస్తున్నాడు. ఇప్పుడు మీకు ఆ తలంపులు దుఃఖం తీసుకొస్తున్నారు కాబట్టి అక్కర్లేదు అనుకున్నారు, పూర్వజంలో మీరు అక్కర్లేదు అనుకోలేదు, అసలు ప్రీతిగా పోషించారు, ప్రీతిగా పోషించారు కాబట్టి మీరు నెట్టి కూర్చుంటారు. మతం అనేది ఇది కాదండి, ఎలా కూర్చోవడం మతం కాదు. మన జాగ్రత్తగా ఒంటరిగా, మన హిందూ మతం కాదు బౌద్ధ మతం కాదు, ఏం కల్పించింది, మన ఏకాంతంగా ఇంటి కడ ఒంటరిగా కూర్చుండగా మనకి ఎటువంటి తలంపులే వస్తున్నాయి, అదే నిజమైన మతం మనుషులు. మిగతా ఏంటి కల్పితం, నిజమైన మతం అదే. అంటే గురునానక్ అనుకోవాలి, గౌతమ బుద్ధుడు అనుకోవాలి, నేను మతాన్ని స్థాపించాలి. అన్యాలు ఏం చేశారంటే దాన్ని పుస్తక పాటలో తీసుకొచ్చి దానికి క్రమబద్ధం చేసి దానికి మతం పేరు పెట్టారు. సిక్కు అంటే మన హిందువులే, ఇప్పుడు సిక్కు ఉన్నారనుకోవాలి, చాలా మంది సిక్కు మతం, సిక్కు మతం అనుకున్నారు, ఏ మతం కావస్తుంది, వాళ్ళందరూ మన హిందువులే. గురునానక్ మన హిందూ కుటుంబంలోనే పుట్టాడు, గురునానక్ శిష్యులందరూ కలిసి గురునానక్ పేరు మీద మతం స్థాపించారు, అది ఇప్పుడు సిక్కు మతం అని చెప్పి వాళ్ళందరూ మన హిందువులే. అద్రోహం అంటే ద్రోహం చేయకుండా ఉంటాం, ద్రోహం చేయకుండా ఉంటాం అంటే కొంతమంది ఎదుటి వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటున్నారు, కొన్ని ఏం చేయకూడదా ఉంటారు, వీరికి వీరి గురి అకారణం ఉంది, అది ద్రోహం అంటే. మీకు ఎవరికో 10 రూపాయలు మీకు దానం చేయాలనుకున్నా, నేను వచ్చి యుద్ధం చదువుతానుకున్న ద్రోహం. మీకు ఎవరికైనా మంచి చేయాలనుకున్నా మంచి చేయొద్దు అంట అనుకున్నా, అది ద్రోహం. అంటే ద్రోహానికి వెళ్ళకు, ద్రోహానికి వెళితే నీ మనస్సు కుళ్ళైపోతుంది, నీ మనస్సు నీ హృదయంతా కుళ్ళెక్కిపోతుంది. అంటే ద్రోహ చింతన చెల్లదు, ద్రోహ చింతనించే ఆ స్నేహాలు కూడా నిలబడతాయి. ఒకరినొకరు ద్రోహం చేసుకునే ఉద్దేశం ఉన్నప్పుడు ఆ స్నేహాలు ఎంచేసి నిలబడతాయి. అంటే సమాజంలో ఏదైనా మంచి జరుగుతుంటే నువ్వు సంతోషించు, నువ్వు చేయగలిగితే చెయ్యి, నీ చేయలేదనుకో, నువ్వు శక్తిహీనుడనుకో, అలా మౌనంగా ఉండి సంతోషించు, దానివల్ల కూడా పుణ్యం వస్తుంది. రమణ మహర్షికి 16 సంవత్సరాల్లో జ్ఞానం వచ్చిందని కూడా మాట వచ్చారు. మరి అంతకు ముందు పుణ్యం పాపం ఉండే కదా, రమణ మహర్షికి జ్ఞానం వచ్చిందా భస్మం అయిపోతుంది, మరి ఆ పుణ్యం పాపం ఎవరు తింటారని అడిగారు. అది ఎవరు అనిపిస్తారన్నాడు, అది రమణ మహర్షి అనుభవించారు, ఎవరు అనిపిస్తారండి. రమణ నామం చేసుకునేవాళ్ళు, రమణ మహర్షి సందేశం గురించి చెప్పి ఆనందించేవాళ్ళు, ఆ రమణ మహర్షికి 16వ సంవత్సరంలో నిన్న పుణ్యం ఇళ్ళకి వస్తుందా, రమణ మహర్షిని విమర్శించేవాళ్ళందరికీ 16 సంవత్సరాలు ఆయన చేసిన పాపం అందరికి వస్తుంది, సరిపోయింది ఎక్కడ ఉంటే కిందకు మర్చున్నట్టే. ఏదో మహాత్ములో ఏదో దోషాలు ఉంటాయనుకోండి, ఆ దోష ఆయన తీరుతుంటే మనకు ఆ దోషాలు మనకు వస్తాయి. సరే ఎక్కువ కళ్యాణ గుణాలు ఉంటాయి కదా మహాత్ములు, వాళ్ళని పొగుడుతుంటే, వాళ్ళు స్తోత్రం చేస్తుంటే, వాళ్ళని స్మరించుకుంటా అంటే వాళ్ళు మంచి గుణాలు మనకు వస్తాయి. అయితే మాటల విషయంలో కూడా కఠినంగా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి, నొప్పి లేకుండా మాట్లాడాలి, ఇతవుగా మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఇతవుగా మితంగా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. మాట వల్ల కూడా పుణ్యం వస్తుంది, మాట వల్ల కూడా పాపం వస్తుంది, మాట వల్ల కూడా ప్రమాదం వస్తుంది, మాట వల్ల కూడా శుభం వస్తుంది. అంటే ఏది మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడకూడదో తెలుసుకుని మాట్లాడాలి. ఎవరికి ద్రోహం తలపెట్టకు, ఎవరికి హింస తలపెట్టకు. ద్రోహబుద్ధి అంటే నీకు నష్టం, నీ స్వరూపం దగ్గరికి నీకు వెళ్ళలేదు. ఎవరికైతే ద్రోహబుద్ధి ఉందో వాడు మహాత్ములు అవ్వలేదు, దురాత్ములు అవుతారు. భగవంతుడు మనందరికీ తండ్రి అయినట్టు, నువ్వు కనిపిస్తున్న మానవులందరూ మనకి సోదరులే కాదా? నేను ఎవరైనా విమర్శించవచ్చు, నిన్ను ఎవరైనా ద్వేషించవచ్చు, నిన్ను ఎవరైనా దూషించవచ్చు, దూషిస్తున్నారని ద్రోహం చేసి నేను భగవంతుడి వాసుదేవ స్వామి చెప్తున్నాను. మీకు ఎవరైనా అపకారం చేస్తే మన తిరిగాలకు అపకారం చేయగల శక్తి మీకు కూడా ఉండొచ్చు. మీకు శక్తి ఉన్నప్పటికీ ఆ శక్తిని మీరు నిగ్రహించుకుని, ఆ శక్తిని మీరు కంట్రోల్ చేసుకుని తిరిగి ద్రోహం చేయి. యేసుక్రీస్తు అంటాడు, ఎదటివాడు నిన్ను ప్రేమిస్తే నువ్వు తిరిగి ప్రేమించడం గొప్ప, ఎదటివాడు నిన్ను ప్రేమిస్తుంటే తిరిగి వాడిని ప్రేమించడం అదే కూడా ఒక గొప్పనే.
శివుణ్ణి ద్వేషిస్తున్నప్పటికీ, ఎదుటివాడిని నిన్ను ద్రోహం చేస్తున్నప్పటికీ నువ్వాణ్ణి ప్రేమించడమే గొప్ప. మీరు నన్ను ద్వేషిస్తున్నప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమించగలిగితే అది గొప్ప. మీరు నన్ను ప్రేమిస్తున్నారనుకోండి, నేను మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తున్నది గొప్ప కావట్లేదు. మీరు నన్ను ద్వేషిస్తున్నప్పటికీ ఆ ద్వేషానికి బదులు మీకు మీ తిరిగి నేను ప్రేమ ఇవ్వగలిగితే అది గొప్ప అంటున్నాడు యేసు. అంటే ద్రోహ చింత పనికి రాదు. ద్రోహ చింత అవటానికి నరకానికి దారి. జీవితం పొడిగిన ద్రోహంతో కాలిపో. ద్రోహంలో కాపురంచి ద్రోహ చింత దగ్గరికి రానివ్వకు. సమాజానికి కానీ, ఇంట్లో వాళ్ళకి కానీ, వీధిలో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ ఎవరికి ద్రోహం తలపెట్టదు. నేనేదో డాక్టర్ గారికి ఉపకారం చేయాలనుకున్నానుకుని మాట్లాడు. మీరేం చేయటాలి, నేను చేస్తున్నాను అనుకోండి. మీరు నాకు ఆ ఉపకారం డాక్టర్ గారు చేయొద్దని మీరు నాకు సలహా చేయటానుకోండి, అది కూడా ద్రోహమే. అటువంటి నీచమైన గుణాలు ఉంటే నీకు జ్ఞానం ఎలా కలుగుతుందయ్యా? నీ శరీరం ఎదగటం కాదు, నీ వృధం ఎదగాలి. జ్ఞానంలో ఎదుగు, కాంతిలో ఎదుగు, ప్రకాశంలో ఎదుగు, బాగా ఎదుగురు, బాగా ఎదుగుదల కావాలి. ఈ ద్రోహం లేని స్థితి ఎక్కడన్నా ఆ స్థితికి నువ్వు ఎదగాలయ్యా. ఆ స్థితికి నువ్వు కాకు, బాగా వికసించాలి అని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. ఎక్కడైతే ద్రోహం లేదు అక్కడికి వెళ్ళదు. ఆ స్థితిలో నువ్వు మేలుకో, ఆ స్థితి ప్రసాదించమని ప్రార్థించు భగవంతుడు. అద్రోహ స్థితి, ద్రోహం లేని స్థితి నాకు ప్రసాదించమని భగవంతుని ప్రార్థించండి. అదే మీరు మేలుకోలేదు. అన్నం నువ్వు ఎంత సహజంగా తింటున్నారో ప్రార్థన కూడా అంత సహజంగా మెలుగు. అప్పుడు మనసు భగవంతుడు చెప్పిన మాటలు మన హృదయంలో మన రక్తంలో ఒక భాగం అయిపోవాలి. అది నిరంతరం మన హృదయంలో కాపురం. ఈ మాటల పుస్తకం ఉన్నాయి. పుస్తకం ఉంటే మనకు లాభం ఏమిటి? మన హృదయంలోకి రా. కొండలో ఉన్న అన్నం మనకు లాభం ఏమిటండి? కొండలో అన్నం ఉంటే మనకు లాభం ఏంటది? మనం తినాలి, మనకి జీవనం. అప్పుడు కదా మనకు బలం వచ్చింది.
ఏ భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
నువ్వు అహంభావం పెంచుకోవద్దు, ఆడంబరం పెంచుకోవద్దు. నువ్వు ఆడంబరం పెంచుకుని, అహంభావం పెంచుకుని సమాజంలో అందరూ నన్ను గౌరవించాలనేటువంటి తలంపులకు నువ్వు అవకాశం ఇవ్వకు. అటువంటి అవకాశం ఇస్తే నువ్వు దైవీ సంపదకు దూరం అవుతావు అని భగవంతుడు వాసుదేవ స్వామి అర్జునుడు తోడు చెబుతున్నాడు. అర్జునుడు అంటే తెల్లటి వాడు. అర్జునుడు స్వచ్ఛమైన వాడు కాబట్టి, తెల్లటి వాడు కాబట్టి ఈ శాస్త్రాన్ని చెబుతున్నాడు భగవంతుడు వాసుదేవ స్వామి. వేదాలు చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నా, భగవాన్ చెప్పిన మాటలు చదువుకున్నా, మీరు కలకాలం చిరకాలం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి మాటలు కొనున్నా. మీకు ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ, ఎంత వైభవంగా ఈ జన్మలో మీకు జీవితాలు గడుస్తున్నప్పటికీ, ఎంతకాలానికి మానవుడికి అహంకారం ఉందో, ఎంతకాలానికి మమకారం ఉందో, అంతకాలం తలంపులు ఎవరు ఆపుచేయరు. నాకు అహంకారం ఉన్నంతకాలం, నాకు మమకారం ఉన్నంతకాలం నాకు తలంపులు వస్తున్నాయి. తలంపులు వస్తున్నంతకాలం నాకు ఈ లోకం మీద భ్రాంతి పుడుతూనే ఉంటుంది. భ్రాంతి పుడుతున్నంతకాలం శవాలు వస్తూనే ఉంటాయి. ఈ శవాలు నూయటానికి ప్రాణం పోస్తాడు ఈశ్వరుడు. మన హృదయంలో ఉన్నాడు ఈశ్వరుడు. ఈ ఈశ్వరుడు వాటు కండడు, మనస్సు కండు, మన హృదయంలోనే సాక్షాత్తుగా ప్రకాశిస్తున్నాడు. మీరు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేయండి, ఎన్ని సాధనలు చేయండి, ఎన్ని పూజలు జపాలు ఎన్ని చేసినప్పటికీ లోపల అహంకారం ఉంటే తలంపులు విజృంభించుకున్నలా వచ్చేస్తుంది. అహంకారం మమకారం ఉన్నంతకాలం తలంపులు ఎవరు ఆదు చేయలేదు. అది ఈశ్వరాజ్ఞ. మన కోరికలు ప్రాణంలో ఉన్నాయా? ప్రాణంలో కోరికలు లేవు, మనస్సులో కోరికలు ఉన్నాయి. అది ప్రాణం ఎందుకు మనకి? ప్రాణం ఎందుకంటే శవాన్ని తిప్పటానికి. మీకు విశ్వాసం ఉంటే నమ్మండి. భగవాన్ ఏమన్నారంటే మీరు వేదాలు పారాయణం చేయటం వల్ల, తిండి మాని తిప్పుల మాని అహోరాత్రములు తపస్సు చేయటం వల్ల, ఎంతో సాధన మీద సాధన చేయటం వల్ల, జీవితం అంతా కూడా సాధన ఖర్చు పెట్టడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో, ఈ దానాలు ధర్మాలు పూజల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో, తీవ్రమైనటువంటి యోగాభ్యాసానికి గురి చేసినటువంటి మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో, అరుణాచలం కొండవం కళ చూస్తుంటే, లేదా మీ ఇంటి దగ్గర మీరు కూర్చుని ఆ కొండను స్మరిస్తుంటే అదే ఫలితం వస్తుంది. మనం నడుస్తుంటే మన బట్టల మీద దుమ్ము ఎలా అంటుకుంటుంది. అదేవిధంగా మీరు అరుణాచలేశ్వరిని మీరు స్మరణ చేయటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మీరు తరించడమే కాకుండా మీ కళ్యాణ గుణాలు కూడా వరిస్తాయని కూడా మనం చెప్తున్నాం. మీరు తెలియకుండా ఇప్పుడు సొసైటీకి ఏది అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఏదంటే సైన్స్ అంటే, అయితే సైన్స్ అవసరం. కానీ సైన్స్ కంటే ఇక్కడ హ్యూమానిటీ సుఖం ఉండాలంటే కామన్ సెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ ఏమో కామన్ సెన్స్ ఇవ్వాలి, ద్వితీయ స్థానమే సైన్స్ ఇవ్వాలి. మీ కళ్యాణ గుణాలు కలిగి ఉండటం కూడా అదే నిజమైన ఆస్తి, గ్రేట్ ఎస్సెట్ అని భగవంతుడు చెప్తున్నాడు. నా ఎక్కడ ఉందండి, నా ఎక్కడ ఉంది? మనస్సు అంటారు, జీవుడు అంటారు, ఏమంటారు? అనేక అంటున్నారు. మనస్సు అంటే ఏంటి, జీవుడు ఏంటి అండి? ఇప్పుడు మనం అందరం నేను అంటున్నాం కదా, ఈ నేనుతో వెలుగుతా మనసుని జీవుని కాదు, ఈ నేనే మనసు, ఈ నేనే జీవుడు. ఇది అర్థం అవ్వాలండి. మరి ఇక నేను పెట్టుకుంటున్నాం, నేను పెట్టుకుని ప్రకృతిని స్టడీ చేస్తున్నాం, ఈ నేను పెట్టుకుని జీవుని స్టడీ చేస్తున్నాం,
ఈ నేను బిడ్డను మనస్సును స్టేడింగ్ చేస్తున్నాం, కానీ నేనే జీవుడు, ఈ నేనే మనస్సు అన్న సంగతి మనకు తెలియకుండా ఎక్కడ ఉండే మోసం. నీకు ఈ రహస్యం అర్థం అయితే దాని సృష్టి రహస్యం మీకు అర్థం కాదు. నన్ను నేను స్టడీ చేసుకుంటేనే నేను ఎవరో నాకు తెలుస్తుంది. భగవాన్ ఏమన్నాడు, ఏ జ్ఞానం అంటే ఒకటే, నిన్ను నేను తెలుసుకోవడానికి సహాయపడేది ఒకటే జ్ఞానం, మిగతా కొంత అజ్ఞానమే. ఇదంతా పనితులే కదా, నిన్ను తెలుసుకోవడానికి నీకు సహాయపడే జ్ఞానమే జ్ఞానం, మిగతా కొంత అజ్ఞానం. అది జన్మానికి అర్థం కాకపోవచ్చు, కోటి జన్మలైన దగ్గర రావాల్సింది, ఈ పాయింట్ దగ్గర రావాల్సింది, ఈ సెంట్రల్ ఏరియా దగ్గర రావాల్సింది అంటే కోటి జన్మల తర్వాత కూడా ఇక్కడ రావాల్సింది. ఇదే సత్యం కాదు, నువ్వు నమ్మింది సత్యం కాదు, సత్యాన్ని నువ్వు నమ్మాలి, కానీ నువ్వు నమ్మింది సత్యం కాదు, శిక్షణ సత్యం కాదు. ఒక చిన్న రహస్యం చెబుతాను, హృదయంలో దాచుకోండి. మనలో ప్రకృతి గుణాలు, రాక్షస గుణాలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనకి ఈ రాక్షస గుణాలు, ఈ ప్రకృతి గుణాలు సహజంగా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమాజానికి జడిసు లేదా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, లేదా గొప్పల కోసం ఈ రకంగా మనం సాధన చేసి అది పోగొట్టుకుందామని చూస్తే పోరు, పోలినట్టుగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. మనం ఇదిగో మన వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చేస్తాం, నచ్చేది పోవాలి, సహజంగా పోగొట్టుకోవడానికి మీరు చూడాలి. కానీ ఎదురు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని మన ప్రకృతి గుణాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి పోయిన దాని వల్లే కనిపిస్తాయి. కలిపో ఈ బ్యాడ్ గ్యాబిటీస్ట్ ఎవరైతే న్యాచురల్ మోస్తున్నారో, ఈ ప్రాసెస్ కనుక మీరు అవలంబిస్తే ఈ జన్మలో ఈ శరీరంలో ఉండగానే ఇక్కడ ఈ లోకంలో ఉండగానే అమృతత్వాన్ని పొందుతారు. అవి చావు అనేదానికి మీ డెక్షనరీలో శబ్దాన్ని తీసేస్తారు. అసలు చావు అనేదానికి మీకు ఇంకా ఫీర్ అనే సమస్య లేదు. మనం నేనంటున్నాం కదా, ఇది నేనే మనసు. భగవాన్ చెప్పేది ఏంటి, ఇది ఎక్కడ పోతుందో చూడు, మనకేం ప్రభావం, ఇది ఎక్కడ పోతుందో చూసాడంటే రాకపోతే ఆత్మరక్షణ అయిపోతున్నారు. ఏం చెప్పారు, దీని పుట్టికి స్థానం ఆత్మతత్వం. ఇక నాస్తికత్వానికి ఆస్తికత్వానికి ఏం సంబంధం లేదు, లేకపోతే లైఫ్కి సంబంధించిన విషయం. నువ్వు దేవుడు నడిపించి పెట్టు, మతం నడిపి పెట్టు, నువ్వు మతం కాదు దేవుడు కలిగర కావచ్చు, నువ్వు స్త్రీవా పురుషుడువా క్రైస్తవుడా హిందువుడు అని కాదు ఇక్కడ సమస్య. ఇది బేసిక్ ప్రాబ్లం, నువ్వు నేనని అంటున్నావు, అదే మనస్సు అదే జీవి. వాడు పుట్టిన స్థలాన్ని నేరైన తలంపు నీకు ఉండగా ఉంది, అది ఎక్కడ పుడతాను నువ్వు, అది ఎక్కడ పుడతాను, ఎందుకు చూడమన్నాడు, ఎక్కడ పుడతాడు, ఆత్మలో పుడతాను. నువ్వు పుట్టిన చోటు నీకు కలిగిందా, వెంటనే నీకు ఫ్లాష్ కింద ఆత్మదర్శనం అవుతుంది, నీ జన్మ రాక నువ్వు గమ్యాన్ని చేరుకున్నాడు. సోదర మహాశయ గారా, ఇక్కడ చిన్న రహస్యం, ఇప్పుడు కూడా సత్యం సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉంటే ఏ మనిషికి ఇష్టం ఉండదు, అంటే సత్యం ఉండదు. మనకేం కావాలి, ఆడంబరం కావాలి, సత్యానికి ఆడంబరం లేదు, అంటే మనకు సత్యం ఉండకుండా. ఏదైనా ఒక మనిషిలో మీరు ఈశ్వరాన్ని చూస్తే, ఏదైనా గొప్ప గుణాలు కనుక చూస్తే, వారి పూర్వజన్మంలో ఎంతో శ్రమిస్తే నా గుణాలు వచ్చినాయని మీరు అనుకోండి. అర్జున, నువ్వు దైవ సంపదలో జన్మించావు, నీ అనుమానం పెట్టుకో, నువ్వు ఆసుల సంపదలో జన్మించడం, రాక్షస సంపదలో జన్మించడం, నువ్వు దైవ సంపదలో జన్మించు. గంధర్వ దంగో దర్పో విమానశ్చ రోదర పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతశ్చ వర్ధ సంపదమాసురిం. దశ గుణాలు చెప్పారు, ఇక్కడ సిక్స్ ఆసురి గుణాలు చెబుతాడు, అంటే రాక్షస గుణాలని చెబుతాడు. మనలో ఉన్న మంచి గుణాలని దేవత, మనలో ఉన్న చెడ్డ గుణాలని రాక్షసు. కురుక్షేత్రం మన హృదయంలో, కురుక్షేత్రం అనేది ఢిల్లీ దగ్గర ఉందనుకుంటున్నాం, మన హృదయంలో ఉన్న కురుక్షేత్రం. మీరు ఏదైనా ప్రాపంచిక సంబంధించిన సుఖాలు ఏదైనా పొందినప్పుడు దానికి ఒక కారణం ఉంటుంది, ఆ కారణం పోటీ సుఖం కూడా పోదు. కానీ కారణాలకు అతీతమైనది, రేటుకు అతీతమైనది, నేను ప్రకృతికి సంబంధించిన ప్రతి దానికి అతీతమైంది ఒక ఆత్మసుఖం ఒకటి. ఆత్మసుఖానికి మించింది, ఆత్మశాంతికి మించింది, ఆత్మ యొక్క వైభవానికి మించింది. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేనేం లేదు, వైకుంఠంలో కానీ కైలాసంలో కానీ అటువంటి సుఖం మీరు పొందలేదు. మీకు అప్పుడు సంతోషం వస్తున్నా లేదా, వస్తున్నా అదే రోజులు బాగా వెళ్ళిపోతున్నాయండి, చాలా ఆగిపోతున్నాయండి, ఏదో చిన్నప్పుడు కష్టపడ్డా అనుకుని ఈ మధ్యన చాలా బాగుందండి. ఈ సంతోషానికి ఒక కారణం మీరు జ్ఞాపకించుకోండి, మీ సంతోషానికి కూడా కారణం ఉంటుంది, ఆ కారణం పోగానే సంతోషం కూడా పడిపోతుంది. మీ కారణం కనిపించిందో రాబోతుంది, ఒక ఆత్మస్థానికే కారణం కనపడదు. దంబ దంబ అంటే వేషం, భాష. దంబలో ఉన్న మనిషి ఏంటంటే ఒక చిన్న రహస్యం ఉంచుకోండి, మీరు దానాలు చేస్తూ ఉంటారు, మీ దంబలో వారు కూడా దానాలు చేస్తారు. ఎలా చేస్తారు మీ దానాలు, ఎడతో వాడు సుఖం కోసం, ఎడతో వాడు శాంతి కోసం దానం చేయట. దేశం అందరూ నేను దానం చేసినట్టు చెప్పుకుంటున్నాడు లేదా, ఏమి చెబుతున్నాడు చూడండి భగవంతుడు కోరిక. వీడు ఎవరికైతే దానం చేస్తున్నాడో వాడు సుఖపడాలి కానీ, వాడు శాంతిగా ఉండాలి కానీ వీడు మనసు అనుకోవట, వాడు సుఖం అక్కర్లేదు, వాడు శాంతి అక్కర్లేదు. మనం దానం చేసినట్టు అందరూ చెప్పుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటా అంటే ఇది కూడా రాక్షస గుణం ఏ అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. వాడు కొన్ని కోట్ల రూపాయలు దానం చేసిన వాడు కూడా రాక్షసుడే, వాడు ఎక్కడికి తీసుకొని పడేస్తున్నాడు. మనం బయటకు అనిపిస్తాడు, వాడు దానం చేశాడు, దానం తీశాడు, ఎందుకు తీశాడు, గొప్ప కోసం తీశాడు, సుఖం కోసం చేయలేదు. నువ్వు బాధపడుతున్న అడుగు ముఖ్యం కాదు, వాడు గొప్ప అడుగు ముఖ్యం అంటే వాడు కూడా రాక్షసు చేసినాడు భగవంతుడు వాసుదేవ. ఎన్ని జన్మల సాధన చెయ్యాలి, ఎంత తప్పించాలి, ఈ రజ గుణం నుంచి తమ గుణం నుంచి బయటపడటం కోసం ఎంత తప్పించాలో, ఎన్ని కంపెనీలు కాదు ఎవరికి వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్పరు కొంతమంది. మేము గొప్ప పండితులు అని చెప్పుకోవడం కోసం చెప్తారు. వాళ్ళు కూడా రాక్షసుల మనుషులు అని నేను చూస్తున్నాడు భగవంతుడు. వేషం వేసిన భాష అలా మాట్లాడినా కృత్రిమ జీవితం గడిపినా ఎవరు రాక్షస గుణాలు ఎవరు జ్ఞాపకం ఉంచుకోండి. మానవ స్వభావాన్ని సురక్షితం ఎవరైతే పరిశీలించలేదు, ప్రకృతిని ఎవరైతే పరిశీలించలేదు, మానవ ప్రవృత్తిని ఎవరైతే పరిశీలించలేదు వాళ్ళు కవి కాదు. ఈ దండం ఉన్నవాడు వాళ్ళ లోపల సహజంగా అల్పత్వం ఉంటున్నారు. వాళ్ళు తక్కువ వాళ్ళు వాళ్ళు తెలిసే హృదయాంతరాల్లో తెలిసేవాళ్ళు మనం తక్కువ వాడు అంటే వాళ్ళకి వచ్చి భావాలు తెలుస్తుంటారని మనం చెప్పకపోయినా ఈ భావాలు ఎవరితో వాళ్ళకి కనపడకుండా, ఈ అల్పత్వం ఎదుగుతూ వాడికి కనపడకుండా, ఈ నీచత్వం ఎదుగుతూ వాడికి కనపడకుండా, ఈ కొత్త ఆలోచన ఎదుగుతూ వాడికి కనపడకుండా, దాని బట్టి ఎదురు వాడికి పొడిగ్గా కనపడాలి, గొప్పగా కనపడాలని తనతో నమోదు చేసుకోలేక, తనతో దర్శించలేక, తనలో క్షుద్రత్వాన్ని దర్శించలేక ఎదటవాడు మటుకు నన్ను మహాత్మ అనుకో, నేను దురాత్మని అవ్వడానికి కానీ ఎదటవాడు మటుకు నన్ను మహాత్మని అనుకోవాలని తలంపుతో ఎవరంటాడు వాడు కూడా రాక్షసుడు అంటున్నాడు భగవంతుడు. వస్తుంది నీచి గుణాలు ఉండొచ్చు కానీ అది పోగొట్టుకోవడానికి ట్రై చేయలేక, ఎవరు దండం ఉన్న పోగొట్టుకోవడానికి ట్రై చేయలేదు కదా. ఎదటవాడు మటుకు తన పూజించాలని, తను గౌరవించాలని, దైవ లక్షణాలు నీళ్ళు ఉన్నాయని వాడు అనుకోవాలని ఇటువంటి భావాలు కుట్టే ఉంటాడు దంబో ఉన్న మనిషి అంటున్నాడు భగవంతుడు వాసుదేవ. తను తను చేర్చడానికి భయపడుతున్నాడు అంటే ఏదో అన్ని ఎత్తేపోవడం కోసం ఇలా చూస్తుంది. ఇది సమాజాన్ని దేవుని అది పెట్టుకుంటాం. ప్రజలందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ప్రతి వ్యక్తి కూడా హ్యాపీగా ఉండాలి, ఎవరికి దుఃఖం కలగకూడదు అనే భావాలు హృదయపూర్వకంగా మీకు ఎప్పుడైనా వచ్చింది. నిన్ను పరిశీలించుకో అంటే ఎవరితో వారు కోణాల నుంచి నిన్ను చూడాలని ప్రయత్నించారు, నిన్ను ప్యూరిఫై చేసుకోవాలని ప్రయత్నించారు. నువ్వు జపం చేసినా ధ్యానం చేస్తే నీ కోసం చేసుకోవాలి, ఎక్కడ వాడి కోసం కోసం పూజ చేస్తానంటే సత్పురుషి లక్షణం ఏంటంటే ఇది మనసులో ఉంచుకోండి. వాడు ప్రయత్నం శరత పట్టి వాడికి ఎంతో కొంత ప్రయత్నం వాడు చేస్తున్నప్పటికీ వాడి నూటికి నీరు పోవాలి దైవానుగ్రహం మీద, దైవం యొక్క ప్రేమ మీద ఆధారపడి ఉంటాడు. వాడు చేస్తున్న ప్రయత్నం వాడికే కనపడతాడు, చేస్తున్న ప్రయత్నం చేస్తాడు, తన ప్రయత్నం ఆధారపడి ఉండడు కేవలం దైవానుగ్రహం మీద. భగవంతుడి యొక్క దైవం మీద నూటికి నీరు పాలు ఆధారపడి ఉంటాడు వాడి జ్ఞానం. తన ప్రయత్నం చేస్తాడు కానీ తన ప్రయత్నమే ఆధారపడి పట్టుకోకూడదు, దేవుడు ఆధారపడి ఉంటాడు, దేవుడి యొక్క దైవం మీద ఆధారపడి ఉంటాడు. కానీ తన ప్రయత్నం అకౌంట్ లో తీసుకోవాలి. ఎప్పుడైతే తన ప్రయత్నం తన అకౌంట్ లో ఉపయోగించాడు అది ఈస్టోడ్ అకౌంట్ కు రాసుకుంటారు. మీరు అకౌంట్ ఇల్లు రాసుకుంటారు, నేను ఈస్టోడ్ రాజకీయానికి ఇది అకౌంట్, ఇది అసలు సీక్రెట్. ఆధ్యాత్మిక మార్గం ఆధ్యాత్మిక అభివృద్ధి అవ్వడానికి సీక్రెట్. మీరు సాధన చేయాలి, సాధన చేస్తున్న భావన లేకుండా సాధన చేయాలి. దేని మీద ఆధారపడారు కేవలం పరిపూర్ణంగా ఈస్టోడ్ మీద మీరు ఆధారపడండి. ప్రశ్నించడానికి మీరు ఎదురు చూస్తాను అప్పుడు ఆయన అనుగ్రహం ఏంటి మీకు కలిగింది. ఆయన అనుగ్రహం మీకు కలిగిందనుకుని చేతిలో ముద్ద నోట్లు వేసుకుంటే ఎంత తెలుగు ఆయన అనుగ్రహం కలిగి మీకు మోక్షం రావడం అంత తెలుగు. అనుగ్రహం మీకు కలగాలని శతంలో మీకు మోక్షం రావు. చెప్పాలంటే ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఆస్తి పోస్తుంది వాడు జమ చేసుకుంటా ఉంటారు. ఇంకో మనకి ఇంత ఆస్తుంది అక్కడ ఇక్కడ ఇంత వస్తుంది అక్కడ అంత వస్తుంది ఇక్కడ ఇంత వస్తుంది అక్కడ అంత వస్తుంది ఇక్కడ ఉంటుంది లేకపోతే ఇంత చదువుకున్నాం ఇంత పాండిచ్చి ఉంది మనకి ఈ పుస్తకాలు తెలుసు ఈ గ్రంథాలు తెలుసు ఈ డిక్షనరీలో మీనింగ్ అని చెప్పారు మనకి అన్ని తెలుసు. డబ్బుకి డబ్బు ఉంది, కీర్తికి కీర్తి ఉంది, మరి గౌరవానికి గౌరవం ఉంది, చదువుకు చదవండి, ఇంకా మనం వాళ్ళు పనికి వస్తాడు. మీరు రాక్షసి బాగా జనాలందరూ రాక్షసుల గురించి ఎండేస్తాడు ఈశ్వరుడు చెప్పకపోయినా మనం ఎన్ని వేసుకుంటా ఉంటాం ఈ రకమైన భావాలు చెప్తుంది జీవిస్తుంది నాకు ఇంత ఉంది అంత ఉంది ఈ రకమైన నిరంతరం మన్నం చేస్తుంటే అది కూడా రాక్షస స్వభావం. నేను చెప్తే నేను భగవంతుడు చెప్తాను లోకానికి సంబంధించిన వస్తువుల మీద నీకున్న విశ్వాసం కూడా దైవమే లేదు. చదువు ఎక్కువ ఉన్నవాడు, డబ్బు ఎక్కువ ఉన్నవాడు, అధికారంలో పెద్ద మూడు గుణాలను వాళ్ళు ఏం చేస్తారంటే ఎదటవాన్ని ఎలా కించిపడుద్దాం, ఎదటవాన్ని ఎలా గౌరవపడుద్దాం అని మనస్తత్వం వెళ్ళకుంటాం. అంటే నిన్ను కూడా రాక్షసులు అంటున్నాను ఐశ్వర్యం చెప్పాలి భగవంతుడు చెప్పలేదు. నీకు ఐశ్వర్యం ఉండదు ఎవరికి వాళ్ళు ఎందుకు గౌరవపడుస్తాను, నీ ఐశ్వర్యం ఉండదు ఎవరి వాళ్ళు ఎందుకు నిలిచిపరుస్తావు, నుంచి ఎంత చూటిపరుస్తావు ఎవరి నీ ఐశ్వర్యంతో దాచుకో నీ పాండిత్యుడు దాచు. రామకృష్ణ భగవంతుడు గారు చెప్పారు ఈ పండితులంతా కూడా రామబంధులు అనుకోవాలన్నారు. రామబంధులు ఏం చేస్తాయట కాకుడి కంటే గద్దల కంటే చాలా పరిశీలిస్తాయి. గురి మీద గురి మీద ఉండటం దృష్టి రామబంధుల దృష్టి ఎక్కడ ఉన్నారు శ్మశానాన్ని కలుస్తారు అంటే శ్మశానాన్ని తీసుకొని చవాలని పడే తిరమై తిన్నామని ఈ పండితులు కూడా అంతే అన్నారు. దండవ దర్పవ అభిమానస్య అభిమానం అంటే ఒక రకమైన గర్వం బయట తెలియదు అనుకుని వాళ్ళకి తెలియకపోయినట్టు సార్ తెలిసినట్టు నడిస్తారు. తెలియదని తీర్చని అడగారు అది లేదంటే తెలుగు వాళ్ళు నాకు తెలియదని నేస్తారని అడగడానికి ఏదో అడ్డొస్తాం వాళ్ళకి అభిమానం అడ్డొస్తాను అది కూడా రాక్షసుకునే రాజుని శబ్దంలో విషయం కోసం నేను అది అభిమానం కోసం నీకు తెలియని విషయం పెద్దని ఆశ్రయించి పెద్దలకి సేవ చేసి అడిగి తెలుసుకో. అంతేకాదు అడిగితే మన గౌరవం ఎక్కడ పోతున్నాము తెలుసుకోవడానికి నీ గౌరవం నీకు అడ్డొస్తుంది ఎలా తెలుస్తుంది అసలు అంటే నటన పనికి రావాలంటున్నాడు భగవంతుడు వాసుదేవస్వామి. అభిమానానికి దూరంగా ఉండు, దర్పానికి దూరంగా ఉండు, దండానికి దూరంగా ఉండు. ఇవన్నీ రాక్షసుకున్నాను నీ అభిమానం ఇంకే చెడు తీసుకొస్తుంది ఇదే నష్టపోతాం జీవితంలో నష్టపోయింది ఉంటే నాకు ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు అన్న కళ్ళ తెలియడానికి కూడా శ్రవణం చేయాలి. శ్రవణం చేయడం ఎలా తెలుస్తుంది నీకు ఎంతవరకు తెలియదు అన్న కళ్ళకి తెలుసుకోవడానికి కూడా శ్రవణం చేయాలి. నేను బ్రెయిన్లో ఆత్మ మనకి ఇంటికి అందటం లేదనుకుంటున్నాను. నేను బ్రెయిన్లో భోగం చూసి ప్రకాశిస్తున్నాడు కదా, ఇంటికి అందటం లేదు, రాక్షసుడు శ్రద్ధ లేని చోట మనసు నిలబడదు, భక్తి లేని చోట మనసు నిలబడదు. ఎక్కడైతే శ్రద్ధ ఉందో, ఎక్కడైతే భక్తి ఉందో అక్కడికి ఏకాగ్రత. మీకు ఒక విషయం మీద మనసు నిలబడుతుండేదంటే ఆ విషయం మీద మీకు శ్రద్ధ లేనట్టు కొండ గుర్తు పెట్టు. శ్రద్ధ లేని వాడికి జ్ఞానం మీకు ఐశ్వర్యం ఉంటే ఉండొచ్చు, ఐశ్వర్యం కట్టుకోవాలా కళ్యాణం కొనాలని నిజమైన సంపద. నా కోపం వచ్చింది అనుకోండి, నేను నచ్చపోతాను, మిమ్మల్ని నచ్చపడతాను. అనుభవానికి అందుతుంది విషయం. కోపం వచ్చిందంటే నేను నచ్చపోతాను, మిమ్మల్ని నచ్చపడతాను. ఏ మనిషికైనా సరే వాడు ఎమోషన్ గురి అవుతున్నాడంటే తను తను ఎంతో నష్టపోతాడు, ఎంతవాళ్ళు కూడా నష్టపడతాడు. అంటే తనకు అపకారం చేసుకుంటాడు పరమాత్మ మనిషి, ఎంతవరకు అపకారం చేస్తాడు. అంటే నువ్వు నిజాన్ని పొందవు, పరాన్ని పొందవు. ఈ లోకానికి దూరం ఉంటావు, పరలోకానికి దూరం. నీకు ఎవరు చెడిపోతుంది, పరం చెడిపోతుంది. ఎందుకు కనిపిస్తుంది కొన్ని కోపం రాసి ఎక్కడ ఆగుతుంది మనిషి ఉన్నది ఊపిటాను కొన్ని ఎవరి మీద కోపం ఇస్తాడు. ఆత్మ ఊపితే రెండు ఒకటి, మరి ఎవరి మీద కోపం ఇస్తారు? ఈ బాడీ శని షాడో ఉన్నది ఉంటే వస్తుంది, ఎవరి మీద కోపం ఇస్తాడు? ఎదుట వాడికి నువ్వు చేసే మంచి అంతా కూడా నీకే తిరిగి వస్తుంది. ఎదుట వాడికి నువ్వు చేసే చెడ్డంతా కూడా నీకే తిరిగి వస్తుంది. ఉన్నది ఉంటే ఇది ఎక్కడ అంటే తత్వం మనకి తెలియక ఆ లోతులు మన పట్టక ఆ లోతుల్లో దిగడానికి ప్రయత్నం చేస్తూ మనం కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి సగం దూరం వెళ్ళి మనం వచ్చేస్తాం. మన తలంపు వల్ల, మన ఊహలు, మన ఆలోచనలు, మన మాటలు వెళ్ళు, మన భయాలు వెళ్ళు, అక్కడికి అక్కడికి ఎక్కడ వాడు సగం దూరం వెళ్ళి వెనక్కి తిరిగిస్తాం. నాకు మీరు ఎవరైనా అన్నం పెట్టారనుకోండి, అన్నం పెట్టి మీరేమనుకుంటారు? నాన్నగారికి అన్నం పెట్టాను, చిన్నవాడు నాన్నగారు అసం దైత్వా నరో గోత్వా ప్రాణాం దేహమాశ్రిత ప్రాణాపాన సమావిష్టం. నేనే అందరు హృదయాల్లో ఉండి జఠరార్జనగా ఉండి నా దేని ఆకలి ఏంటో కనుక నన్ను తెలియదమ్మా, తెలియదు. అందరు సమస్యలో నేను జఠరార్జనగా ఉండి అన్నం తినేవాడిని నేనే. మీరు ఎవరు నాకు పెట్టినట్టే ఈశ్వరుని పెట్టినట్ట, మీరు ఎవరికైనా పెడితే గౌరవం కోసం పెడుతున్నారో లేదా ఈశ్వరుడు పెంచినాడని పెడుతున్నారు. ఎవరు నాకు కడుపుని తెచ్చాను కానీ ఎవరు తినేవాడు ఈశ్వరుడు అనే భావనే కలిగిందా? ఈశ్వరుడు కానీ భావన తమా భావనలో శుద్ధి రాకపోతే హృదయానికి శుద్ధి రాదు, భావనలో బలం రాకపోతే హృదయానికి బలం రాదు. భావన తలపడు, మిమ్మల్ని పై తీసుకున్న భావన అదే ఒకటి పైన తీసుకున్న భావన. అంటే మీరు సత్పురుషుల ద్వారా దేశ దీపుడు భయాలు ఉండాలి, గుడికి పోతాం చేయడం గుడ్డు వచ్చే ప్రతి దేశమైన గుడి మీద గుడి మీద ఉండాలి. సత్పురుషుల సహవాసం మీరు చేస్తుంటే మీకు తెలియకుండా వాళ్ళ వైబ్రేషన్స్ ముందే పంచారు. అందుకే రమణత్వం ఏమంటే జ్ఞానం ఏమి చేయక్కర్లేదో దోషం ధరించింది చాలు, అది లోకానికి ముఖోపకారం. లోపల కుళ్ళు పెట్టుకుంటే, మెదడులో కుళ్ళు పెట్టుకుంటే, హృదయంలో కుళ్ళు పెట్టుకుంటే నువ్వు చదువుని పుస్తకానికి నువ్వు ఒక్క భాషను చెప్పకపోతే మంచి భాషను చెప్తావా? భగవంతుడు చెప్పిన మాట్లాడు హృదయంలో దోషమున్నప్పుడు భగవంతుడు చెప్పిన మాట కూడా నువ్వు ఒక్కరిగానే తీసుకుంటావు, జ్ఞానం చెప్పిన మాట కూడా నీకు ఒక్కరిగానే కనిపిస్తావు. ఎందుకంట ఆ మాటల్లో దోషం ఉంది కాదు, నువ్వు హృదయంలో దోషం ఉంది కాదు, నీకు ఒక్కరిగానే కనిపిస్తావు. అంటే ఒక్క భాషను చెప్తావు. కానీ మనకి మన అబ్బాయిలు రక్షిస్తారు, లేకపోతే మన మనాలు రక్షిస్తారని, మన దగ్గర డబ్బులు రక్షిస్తారని భావన నిజంగా మనకుండ కానీ భగవంతుడు మనం రక్షిస్తారని మనం ఎవరైనా అనుకుంటున్నాం, అనుకోవడం మన భక్తులు అవ్వచ్చు. భగవంతుడు అనే వాడు ఒకరు ఉన్నాడు, వాడు నన్ను రక్షిస్తాడు అని ఎవరికైనా భావన, ఆ భావన కనుక నీకుంటే భగవంతుడు పోతాడు. నీకు ఈశ్వరుడు ఎక్కువ కృప మీద కూడా నమ్మకం లేదు. కృప లేకుండా ఈశ్వరుడు అంటాడా? శక్తి లేకుండా ఈశ్వరుడు అంటాడా? మనం నామం చేస్తున్నాం, వచ్చి నామం చేస్తున్నాం, వాడి శక్తి కలగడు. అయితే వాడి శక్తి మీద మనకు విశ్వాసం లేదు. మన భక్తులు ఎవరు వాళ్ళు వేసుకోవచ్చు, ఇప్పుడు వస్తుంది మీకు మోక్షం. ఒక మహాశయరా ఇంకొక చిన్న రహస్యం, ఇంటికి వాడ కూర్చుని జరిగిపోయిన సంఘటన అస్మాన జ్ఞాపకం తెచ్చుకుంటే అంతకంటే మరొక అపరాధం జరుగుతుంది. జరిగిపోయిన సంఘటన ఎన్నిసార్లు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మీకు చదువు వేస్తుంది కానీ భక్తులు దూరమవుతారు. జరిగిపోయిన సంఘటనలో మీరు తీసుకొచ్చి మీరు నెల వస్తుంటారు, మీరు సాధనకి చదివేయడం కాదు. ఇక్కడ క్రోధం గురించి చెప్తున్నాడు, కోపం గురించి చెప్పి చెప్తున్నాడు. నువ్వు నష్టపోతావు, ఎక్కడవాడిని నష్టపోతావు. ఈ కోపం ఎప్పుడు వస్తుందంటే కోర్టు నుంచి కోపం పడుతుంది. నాకు కోర్టు ఎప్పుడైతే నెరవేరలేదు, నెరవేరని కోర్టు నుంచి కోపం పడుతుంది. వీరికన్నా కోర్టు నెరవేర్చడానికి ఎవరో పెద్దస్తున్నారో వాళ్ళందరిలో కోపం పడుతుంది. మీరందరూ కలిపి నన్ను చెడ్డ చేస్తున్నారని కూడా అనుకోని మాట నేను ప్రతిఘటించాలని కూడా మీరు తీసి చెడ్డా. నన్ను ఒక్కసారి ఇంట్లో తీసుకొని చుమాసం నేర్పించాడు. మీకు ఎవరైనా చెడ్డ చేస్తుంటే అది ప్రతిఘటించకపోతే అది కూడా కారణంలో కారణించినాడు భగవంతుడు భాషను చేస్తాను. నేను చెప్తాను ఎందుకంటే ఏమిటి నాలుగు దుర్గుణాలు నాశనం సద్గుణాలు జయం కలిగినప్పుడు, ఆ జయం కలిగినప్పుడు అది ఎద్దరు నేను జయించిన టైం జయించి కోపం కూడా తెలని తలంపు రాకుండా ఎవరికైనా కోపం వస్తుంది. నిజమైన స్వార్థ కూడా ఎవరంటే భక్తులు స్వార్థ కూడా భగవాన్ చెప్తే నేను చెప్పలేదు భాగవతం మోక్షాన్ని సృష్టించేవాడు అంతకంటే స్వార్థం మోక్షాన్ని పొందడం కంటే మీకు స్వార్థం ఉండదు. భక్తి ఆలోచించింది కాదు, భక్తులు తన నిర్మలంగా తన విషయాలనేది లోకనేది బంధువు అనేది ఒక భక్తి కాదు మోక్షాన్ని.
అక్కడ పట్టుంటారు స్వరూపాన్ని పండుకుంటారు. రెండు కొండ, రెండు పట్ట, మూడు అభిమాన, నాలుగు క్రోధ, సాక్ష్యం. సాక్ష్యంలో పక్షి మాట్లాడు, కఠినంగా మాట్లాడతారు. అన్నీ కఠినంగా మాట్లాడతారు, అసలుగా మాట్లాడతారు, ఒకే భాషలో ఎంతవరకు మాట్లాడతారు తెలియదు. నువ్వుగా మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలి. నిజంగా మాట్లాడితే అతిగా మాట్లాడుతుంది, మాట్లాడి నిజం. మంచి మాట్లాడినప్పుడు అతిగా మాట్లాడుతుంది, నిజంగా మాట్లాడు. ఈ విషయంలో రమణ మనిషిని చెప్తారు, అద్భుతం లేదు. నేను అలా చూస్తుంటే మీరు భరతంలో ప్రశ్నించినప్పుడు, మీ భరతీయప్పుడు మీ యొక్క భరతం తీర్చున్నట్టుగా మీరు తెలియకుండా భారత చెప్పి దాన్ని చెప్తారు. మీకు కూడా తెలుగు
భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్. హే భగవాన్ జయ భగవాన్ ప్రియ భగవాన్ ప్రభు భగవాన్.
భగవాన్ నామం ఎప్పుడు స్మరిస్తున్నప్పటికీ ఏదో జన్మాంతర సంబంధం ఎదుర్కొంటుంది కదా. భగవాన్ నామం చెప్తున్నప్పటికీ, భగవాన్ మాటలు చెప్తున్నప్పటికీ జన్మాంతర అనుభవం ఏది హృదయంలో దిచ్చుకున్నట్లు హృదయంలో ఎదుగుతుంది. నామం చెప్తున్నప్పటికీ ఏదో జ్ఞాపకాలు వస్తాయి, గత జన్మలో జ్ఞాపకాలు ఏదో హృదయంలో అయ్యే కలుగుతుంటాయి. ఏదో ఆ జ్ఞాపకాలు అయ్యి భగవాన్ నామం చెప్పేందుకు మెదులుతూ ఉంటాయి. అటువంటి మెదిలీరాని అనుబంధం, అనుబంధం ఉన్నమాట భగవాన్ తోటి అనుబంధం ఉన్నమాట నిజమే. నాకు కానీ ఎప్పుడు కలిగిందో అనుబంధం, ఏ జన్మలో కలిగిందో, ఎక్కడ కలిగిందో మెట్టుకుంటుంది.